സ്വാമിയേ ശരണമയ്യപ്പ, സ്വാമിയേ ശരണമയ്യപ്പ, സ്വാമിയേ ശരണമയ്യപ്പ, സ്വാമിയേ ശരണമയ്യപ്പ. ഓം ഗം ഗണേശായ നമഃ. ഓം ഗം ഗണേശായ നമഃ. ഓം ഗം ഗണപതയേ നമഃ. ഓം ഗം ഗണപതയേ നമഃ. ഓം ഗം ഗണപതയേ നമഃ. ഓം ഗം ഗണേശായ നമഃ. ഓം വിനായകായ നമഃ. ഓം ഹം ഹനുമതേ നമഃ. ഓം ഹം ഹനുമതേ നമഃ. ഓം നമോ ഭഗവതേ ശ്രീരമണായ. ఆత్మబంధువారా, ప్రతి సంవత్సరం కూడా గణపతి పేరు మీద గణపతి మహోత్సవములు జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని గణపతి నవరాత్రులు వినాయక చవితి తర్వాత విజయదశమి వస్తుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం కొంతమంది గణపతి నవరాత్రులు రాస్తారు, కొంతమంది దేవీ నవరాత్రులు చేస్తారు, కొంతమంది గణపతి నవరాత్రులు చేస్తారు, కొంతమంది దేవీ నవరాత్రులు చేస్తారు. ఈ గణపతి నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రోజుని నవరాత్రుల్లో ఒక రోజుని ఈ భీమవరం పట్టణంలో స్వామి ఈ స్వామి అయ్యప్ప దేవాలయానికి మనం రావటం జరుగుతుంది. మనల్ని ఇక్కడ ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చినటువంటి కార్యకర్తలకి అందరికీ నిండు మనస్సు నమస్సులు కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. గణపతి వినాయక చవితి చవితి శనివారం వచ్చినా మంగళవారం వచ్చినా మంచిదని చెప్తారు. నిన్న శనివారం వచ్చింది వినాయక చవితి. ఒకటి మంగళవారం, రెండు శనివారం. ఈ రెండు వారాల్లో చవితి వస్తే మంచిది అని చెప్తారు. అలాగే నిన్న శనివారం చవితి వచ్చి మనకి తొలి పూజ వినాయకుడికి చేస్తుంది. మొదటి పూజ, ప్రథమ పూజ, ప్రధాన పూజ. ముందు వినాయక పూజ చేశాక అన్నీ చేస్తుంది. ఏది చేసినా మొదటి పూజ వినాయకుడు. వినాయకుడు చాలా తెలియగలవాడు, చాలా వివేకవంతుడు. స్థూల దృష్టి సూక్ష్మ దృష్టి రెండు ఉన్నవాడు గణేశుడు. ఆయనకి స్థూల బుద్ధి ఉంది, సూక్ష్మ బుద్ధి ఉంది, రెండు ఉన్నవాడు. ఓ పని స్థూలంగా చేయగలడు, ఓ పని సూక్ష్మంగా చేయగలడు. భౌతికంగా చేసే పని బాగానే చేస్తాడు, కేవలం తెలివితేటలతో ఆలోచించేసి పని కూడా బాగానే చేయడు. రెండు పనులు బాగా చక్కబెట్టగలడు. ఆయనే స్వామి వినాయక స్వామి. ఆయన ఆ ఏనుగు తొండ ఉంది చూడండి, ఆ తొండంతో పెద్ద పెద్ద చెట్టుల్ని పడగొట్టేయగలడు. మీరు ఆ తొండం దగ్గరికి పట్టుకెళ్లి గుండు సూది పెడితే గుండు సూది కూడా తొండం చోటు లాగేస్తారు. మీరు ఎప్పుడైనా వినాయకుడు ఆ ఏనుగు దగ్గర పెట్టిన తొండం దగ్గర గుండు సూది, గుండు సూదిని కూడా పట్టేసుకుంటుంది తొండం. చెట్టుని పడగొట్టేయగలదు, అంటే తొండానికి అంత శక్తి. అంటే స్థూలమైన పనులు చేయగలదు, అతి సూక్ష్మమైన పనులు చేయగలదు. అంటే బలంతో చేసే పనులు చేయగలడు వినాయకుడు. మామూలుగా తెలివిని ఉపయోగించి, వివేకాన్ని ఉపయోగించి, బుద్ధి సూక్ష్మతను ఉపయోగించి చేసే పనులు చేయగలడు వినాయక స్వామి. వినాయక స్వామికి వాహనం ఎరుక, మూషిక వాహనుడు, గరుడ వాహనుడు విష్ణువు, వృషభ వాహనుడు శివుడు, మయూర వాహనుడు సుబ్రహ్మణ్య స్వామి. ఈయన వాహనుడు మూషిక వాహనుడు. ఎక్కడికి వెళ్ళినా ఎలుకున్నా వెళ్ళిపోతాం. ఆయనకి వెహికల్ అనమాట. మీరందరూ కార్లు ఉన్నవాళ్ళు కారులోనే, బళ్ళు ఉన్నవాళ్ళు బళ్ళులోనే ఎలాగెళ్తున్నారు? కారు ఉంటే కారు, బస్సు ఉంటే బస్సు, బండి ఉంటే బండి, ఎలాగెళ్తున్నారు? ఆడికి వాహనం ఎలుక, ఎక్కడికెళ్ళినా ఎలుక మీద వెళ్ళిపోతాం. చాలా మందికి ఎలుక వాహనం ఏంటి అనుకుంటారు. గరుడ వాహనం బాగానుంది, మయూర వాహనం బాగుంది, ఎలుకనేసి ఎక్కడ తిరుగుతారు. అక్కడ ఎలుక అంటే మనస్సు, ఎలుక మనస్సు అనమాట, మనస్సు గుర్తుడు, మూషిక వాహనుడు, వినాయకుడు. ఎలుక ఏం చేస్తుందంటే పగల తిరగదు. ఎలుక మీ ఇంట్లో ఉన్నా పగలంత కనపడవు, రాత్రులు చప్పుడు చేస్తూ ఉంటాయి. ఈ గది నుంచి ఆ గదిలోకి, ఆ గది నుంచి ఈ గదిలోకి తిరుగుతూ ఉంటాయి. మీరేదైనా అక్కడ ఏమైనా పెట్టుకుంటారనుకోండి, గూట్లు అయి తినేస్తూ ఉంటాయి. పగలు తిరగదు, పగలు కనపడవు. మీరు పగలు ఎక్కడైనా దాచుకుంటారనుకోండి వస్తువులు, బిరువలు సరిగ్గా వేసుకుపోతే శుభ్రంగా రాత్రులు తిని పెడతాయి. అట్టిపళ్ళు అట్టిపళ్ళు అన్నీ తినేస్తాయి. పెద్ద పెద్ద బీరి వాళ్ళకు కూడా రంధ్రాలు కొట్టేస్తాయి. పెద్ద పెద్ద బీరి వాళ్ళకు కూడా రంధ్రాలు కొట్టేస్తాయి. అలా ఉంచేది అపరాలు అలా ఉంచేది. పెద్ద పెద్ద బీరి వాళ్ళకు కూడా రంధ్రాలు కొట్టేస్తాయి. అంటే అది పగల తిరగదు, నైట్ చేయదని పని, రాత్రులు పని ఎరుక్కి. అంటే ఎరుక ఏం చేస్తే ఆ తిని అని రాత్రులు తినేస్తూ ఉంటుంది. అట్టిపళ్ళు పెడితే అట్టిపళ్ళు తినేస్తూ ఉంటాయి, అని తినేస్తాం. పగలు కనపడవు, రాత్రులు తినేస్తే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వేస్తాయి, తిరుగుతూ ఉంటాయి, తినేస్తాం. అంటే పగలు తిరగదు, రాత్రుల్లో తిరుగుతూ ఉంటుంది. అలాగే మన మనస్సు కూడా జ్ఞానంలోకి వెళ్ళదు, అజ్ఞానంలో తిరుగుతూ ఉంటుంది. మన అజ్ఞానం అంటే రాత్రి. ఊళ్ళో గొడవలు, బీమారంలో గొడవలు, దేశంలో గొడవలు, దేశంలో వస్తువులు, మనసు పోజేసి తెచ్చులేదు. అదే ఎలుక. మనకు దేశంలో అన్ని గొడవలు కావాలి, ఎందుకు పనికి కానీ గొడవలు అన్నీ కావాలి. ఎలుక్కి అదే పని. పోయి తినది తినేసి ఊరుకుంటుందంటే నేత తినగా మిగిలిన ఇళ్ళ కన్నంలో పెట్టేసుకుంటా ఉంటాయి. కోటింగ్ అనమాట. తింటే తీసుకెళ్ళి దాని కన్నాలు ఉంటాయి కదా, ఎలక కన్నాలు అందరూ పెట్టేసుకుంటుంది. మన మనస్సు చేసే పని కూడా అదే. మన మనస్సు కూడా ఎలక లాంటిది. ఆ ఎలుకని స్వాధీనం చేసుకుని దాని కింద వాడి కింద ఎలుక్కి ఆ గణేశుడు ఏం చేశాడంటే తన ఆసనం కింద పెట్టుకున్నాడు, తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. కాబట్టి గణేశుడు ఈశ్వరుడు అయిపోయాడు. ఎవడైతే మనస్సును స్వాధీనం చేసుకున్నాడో, మనస్సును అదుపులో పెట్టుకున్నాడో, ఎవడైతే వాడి మనస్సు మీద వాడి స్వారీ చేస్తున్నాడు, వాడు దేవుడు అవుతాడు. ఎలుక రాత్రిలో తిరుగుతుంది, మన మనస్సు ఎప్పుడు అజ్ఞానంలో తిరుగుతుంది. తిరిగి ఏం చేస్తుంది, దేశంలో గొడవలు, మనకు పనికిరాని గొడవలు, ఉపయోగం లేని గొడవలు అన్ని పూజేసి తెచ్చుకుంటాం. విషయాలు కదా, వస్తువును కూడా పూజేసి తెచ్చుకుంటా ఉంటాం. సరిగ్గా ఎలుక లాంటిదే మన మనస్సు అని. ఆ మనస్సుని ఎవడైతే స్వాధీన, ఆ ఎలుకని ఏ విధంగా అయితే వాడు కంట్రోల్లో పెట్టుకున్నాడో గణేశుడు, అలాగైతే ఎవడైతే మనస్సును వాడు స్వాధీనంలో పెట్టుకున్నాడో వాడి జ్ఞాని అవుతాడు. మన మనస్సుని మనం స్వాధీనంలో పెట్టుకోకుండా ఎంత ప్రయత్నం చేసినా మనం జ్ఞానం సంపాదించడం అసలు ఆ మోక్ష సుఖమే మనకు తెలియదు. ఆ ఈశ్వరత్వం మనకు కలగదు, ఈశ్వర స్థితి పొందలేదు. రమణ మహర్షి గారు అక్షర మన మాలలో ఒక మాట చెప్పారు. జ్ఞానం లేకుండా నేను పొందిదామని చూశాను, చివరికి చెమట మిగిలింది, ఆయాసం మిగిలింది అన్నారు. ఓ అరుణాచలేశ్వరుడా, జ్ఞానం లేకుండా నేను పొందిదామని చూశాను, జ్ఞానం లేకుండా నేను ప్రయత్నం చేస్తే నువ్వు దొరకలేదు, ఏదో కష్టపడితే చెమట ఆయాసం మిగిలింది నాటిని చివరికి. జ్ఞానం వస్తేనే కానీ నువ్వు తెలియబోవడం అర్థమయ్యాక జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాను. నేను ప్రయత్నం చేస్తే పని జరుగుతుందా, నీ దయ కూడా చూపించి ఆ జ్ఞానాన్ని ప్రసాదించను. అక్షర మణ మరలు. గణపతికి నోరు చిన్నది, చెవులు పెద్ద అని పెద్ద పెద్ద చేతల్లో ఉంటాయి. గణపతికి చెవులు చూస్తే పెద్ద, నోరు చిన్న నోరు. అంటే గణపతి మనకు ఏం చెప్తున్నాడు, గణపతి మనకు అన్ని విధాల గురువే. అంటే గణపతి చెప్పేది ఏంటంటే మన అందరికీ, మీరు ఎక్కువ వినండి తక్కువ మాట్లాడుంటారు. నాకంటే గణపతి పద్ధతి మీకు అందరికీ ఉంది. మీరు ఎక్కువ వింటున్నారు తక్కువ మాట్లాడుతున్నారు. మేమేం చేస్తున్నాం, ఎక్కువ మాట్లాడుతున్నాం తక్కువ వింటున్నాం. గణపతి చెప్పింది ఏంటంటే ఎక్కువ వినండి మీరు తక్కువ మాట్లాడండి అని చెప్పాడు. ఎక్కువ వినటానికి ఆ చెవుడేమో చేతలను పెట్టుకున్నాడు, తక్కువ మాట్లాడటానికి నోరు చిన్నది పెట్టుకుని వాడు గణపతి. ప్రపంచం అంటే ఏమీ లేదు. మన ఇల్లు ఎలా కట్టుకుంటాం, ఇటుకలతోటి కట్టుకుంటాం, సిమెంట్ ఇనుము అంతే కదా, ఇనుము సిమెంటు ఇంకేమిటి ఇటుకలు, ఇటుకతోటి కట్టుకుంటాం. ఈ లోకాన్ని భగవంతుడు ఎలా కట్టాడంటే పంచిపోతారు, ఆకాశము ఆకాశము, తర్వాత గాలి, తర్వాత నిప్పు, తర్వాత నీరు, తర్వాత నేల, ఇవన్నిటిని కలిపాడు. ఇవన్నిటినీ కలిపి పంచ విషయాలు, పంచేంద్రియాలకు ఒక ఇంద్రియానికి ఒక విషయం, పంచ విషయాలతోటి పంచేంద్రియాలకు సంబంధించినటువంటి పంచ విషయాలతోటి పంచభూతాలతోటి పంచ విషయాలతోటి లోకాన్ని కట్టాడు. అదే లోకం, అందుకంటే లోకం లేదు. నోరేమో రుచిని కోరుతుంది, నాలుక కళ్ళేమో రూపాన్ని కోరుతాయి, ముక్కు వాసన కోరుతుంది. ఒక ఇంద్రియానికి ఒక విషయం, ఈ విషయాల్ని పంచభూతాలని కలిపి ఈ లోకాన్ని కట్టాడు. అదే లోకం, అందుకంటే లోకం లేదు. అయితే భగవాన్ ఏం చెప్పారంటే ఈ పంచేంద్రియాల ద్వారా పనిచేసేది ఎవరు, పంచేంద్రియాలకి పంచ విషయాలు ఉన్నాయి. ఈ పంచేంద్రియాల ద్వారా మనస్సే బయటికి ఎడతాం, మనస్సే పంచేంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి పంచ విషయాల్ని అనుభవిస్తుంది మనస్సు. అంటే మనస్సుంటే పంచేంద్రియాలు ఉన్నాయి, మనస్సుంటే పంచ విషయాలు ఉన్నాయి, మనస్సు లేకపోతే ఏమి లేదు. ఆ మనస్సును స్వాధీనం చేసుకుంటే మనస్సు ఉన్నవాడికి లోకం ఉంది, కానీ మనస్సు లేని వాడికి లోకం లేదు. ఎవడైతే ఈశ్వర స్థితిని పొందాడో, ఎవడైతే స్వరూప జ్ఞానాన్ని పొందాడో, వాడికి మాత్రమే ఈ చక్రం విడిచిపెట్టేస్తుంది. జన్మ మరణ చక్రం ఎవరిని విడిచిపెడుతుందంటే ఈశ్వర స్థితి అంటే ఆత్మస్థితి, బ్రాహ్మి స్థితి, ఆనంద స్థితి, సుఖస్థితి, శాంతి స్థితిని ఏ జీవుడైతే పొందాడో వాడినే సృష్టి ఈ చక్రం, ఈ సంసార చక్రం విడిచిపెట్టేస్తుంది. మిగతా వాళ్ళందరూ అది జన్మిస్తూ ఉండాలి, మరణిస్తూ ఉండాలి, జన్మిస్తూ ఉండాలి, మరణిస్తూ. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే, నువ్వు పని చెయ్యి, నువ్వు తయారవ్వకుండా ఉండాలంటే, చెమట పట్టకుండా ఉండాలంటే, పని చేసినా పని చెయ్యని వాడితో సమానంగా ఉంటారంటే, సంకల్పం లేకుండా, కోరిక లేకుండా వచ్చింది. నువ్వు 24 గంటలు 12 గంటలు పని చేసినా టైర్ అవ్వన్నాడు గీతలు. కొంతమంది 1 గంట సేపు ప్రయాణం చేసి ఆప్సోపాలు పడతా ఉంటారు, కొంతమంది ఎంత పని చేసినా అప్పుడే స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చారు అనిపిస్తుంది, ఫ్రెష్ టైర్ అవ్వరా. కొంతమంది 10 గంటలు పని చేసిన తర్వాత బాత్రూమ్ లోంచి అప్పుడే బయటకు వచ్చిన వాడు ముఖాలు ఎలా ఉంటాయి, అలా ఉంటాయి రావు. అంటే కృష్ణుడు ఏమని చెప్పాడంటే, కోరిక లేకుండా, సంకల్పం లేకుండా నువ్వు పని చేస్తే నువ్వు టైర్ అవ్వు, అలా పని చేయటం నేర్చుకోండి. మనం కోరిక లేకుండా, సంకల్పం లేకుండా పని చేసినంత మాత్రం చేత ఏం వచ్చేది వస్తుంది. కోరిక పెట్టి చేసుకున్నా మన ప్రారంభంలో లేకపోతే అది రాదు. కోరిక లేకుండా చేసినా మన ప్రారంభంలోనే వస్తుంది. అసలు దేహం ఎందుకు వచ్చిందంటే ప్రారంభం అనుభవించడానికి వచ్చింది. ప్రారంభం లేకపోతే దేహం రాదు. అది నీ దేహ ప్రారంభంలో ఏది ఉంటే అది జరుగుతుంది, కానీ నీ దేహ ప్రారంభంలో లేనిది ఆశించినా జరగదు. నీ దేహ ప్రారంభంలో నీ కోరిక లేకపోయినా జరుగుతుంది. అంటే కోరిక ఎందుకు, కోరిక లేకుండా చెయ్యి, వచ్చింది ఏదో వస్తుంది, రానిది ఏదో రాదని కృష్ణుడు ఉవ్వాచ భగవద్గీత. కోరికకి శక్తి లేదు, ఈశ్వరుడికి శక్తి ఉంది. కోరికకి శక్తి అంటూ లేదు. మనం కోరిక పెట్టుకుంటే ఆ పని అవుతుందేమో, కోరిక లేకపోతే ఆ పని అవ్వదేమో మనకు అక్కర్లేదు. కోరిక లేకపోయినా మన దేహ ప్రారంభం ఉంటే అది పని అవుతుంది. ఒకవేళ కోరిక పెట్టుకున్నా మనకు దేహ ప్రారంభంలో అది అవ్వాల్సి ఉంటే అది అయ్యే యోగం లేకపోతే అది అవ్వదు. ఎవరు ఎంత ప్రయత్నం చేసిన ఏదో చేస్తే ఏదో రావచ్చు, కానీ ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం రాదు. మీరు ఏదో చేస్తున్నారనుకోండి ఏదో రావచ్చు, కానీ ఆత్మజ్ఞానం లేకుండా మోక్షం రాదు, శాంతి దొరకదు, ఆ రూపస్థితిని పొందలేదు. మనం శరీరంలో ఉన్నా ఈ శరీర దేహరహిత స్థితిలోనే ఉన్నాం, దేహం ఉన్నప్పటికీ. అయితే దేహరహిత స్థితి అరూపస్థితి. దేహం ఉండగా ఎవడైతే అరూపస్థితిని పొందాడో వాడికి మట్టికే ఈ చక్రంలోంచి, విష చక్రంలోంచి బయటికి రాగలదు. మనకి దేహానికి రూపం ఉంది, దేహానికి రూపం ఉంది. రూపం వచ్చాక ఏదో పేరు పెడతారు. ఇవన్నీ మనస్సు ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, ఈ రూపం అంతే నిజం, ఈ పేరు అంతే నిజం. అసలు మన స్థితి రూపస్థితి కాదు అరూపస్థితి, మన స్థితి అజ్ఞాన స్థితి కాదు జ్ఞానస్థితి, మన స్థితి మరణించే స్థితి కాదు అమరత్వం, మరణం లేని స్థితి. కానీ అది జ్ఞానం లేకుండా పొందలేము. జ్ఞానం లేకుండా పొందటానికి ప్రయత్నం చేసి చెమట మిగిలింది చివరికి అన్నాడు అక్షరమణమ. నేను సిద్ధిడిచిపెట్టి ఎవరు ఏమనుకుంటారని లెక్క చేయకుండా, ఎవరు ఏమనుకుంటారనేటువంటి గొడవ లేకుండా నేను మదురై నుంచి అరుణాచలం వచ్చేసాను. నాకు జ్ఞానం ఏమిటో నాకు నీ సిద్ధంతికోయా అన్నాడు అరుణాచలిస్తుడు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, పారిపోతే ఇంటికాంచి పారిపోతే అందరు చుట్టాలు ఏమనుకుంటారు, స్నేహితులు అనుకుంటారు. ఇటు సిగ్గు పూర్తిగా విడిచిపెట్టేసి నేను అరుణాచలం వస్తే నీకు సిగ్గు ఎందుకురా, నాకు జ్ఞానం ఇవ్వటానికి అన్నాడు అక్షరమణం. అంటే నీ దయని పంపించి ఈ మనస్సు మాయ మాయలో పడి మసి బూడిదైపోకముందే, ఈ జీవుడు మాయలో పడి మసి ఈ మాయలో పడి మాయని అగ్నిలో పడి బూడిదైపోక కాలిపోయి బూడిదైపోకముందే, ఈ జీవుడు అంటే శుభ్రంగా పాడవకముందే, నీ అనుగ్రహాన్ని నీ దయని పంపించి రక్షించే బాధ్యత నీది ఉంది. అరుణాచలం 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 అని ఆయనకి ఆ స్ఫురణ జన్మాంతర అనుబంధాన్ని బట్టి ఆ స్ఫురణ కలుగుతున్నప్పటికే ఆయనకి ఆత్మజ్ఞానానికి మైండ్ ప్రిపేర్ అయిపోతుంది. ఆ స్ఫురణ అరుణాచలం 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 ఆ స్ఫురణ ఆయనకు వస్తాంటేనే ఆయన ఆత్మజ్ఞానానికి మైండ్ ప్రిపేర్ అయిపోయింది, మరణానుభవం కలిగింది. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, షిరిడి సాయిబాబా దగ్గర ఎవరి ముగ్గురు భక్తులు కూర్చున్నారు. ఈయన సరిగ్గా సాధన చేయటం లేదన్నాడు ఒకడు పక్కవాణి చూసి అన్నాడు. సత్ప్రవర్తన లేనప్పుడు వివేకవంతమైన జీవితం లేనప్పుడు సాధన చేసినా ఫలించదవయ్యా అన్నాడు. మన ప్రవర్తనలో రైట్ బిహేవియర్ లేదు, రైట్ థింకింగ్ లేదు, రైట్ స్పీచ్ లేదు, ఏదో నేను ప్రాణాయామం చేసేస్తున్నాను ధ్యానం చేస్తాను అంటే చేస్తే చేయండి, ఫలేం చదువు అన్నాడు బాబా. రమణ మహర్షి గారు చెప్పినట్టు ఇంక చెమట మిగులుతుంది. తెలిసి తెలియని వ్యాపారాలు చేస్తే లాభం రావక్కర్లేదు, నష్టాలు మిగులుతాయి. కొంతమంది సంపాదన కొంతమంది సంపాదించక్కర్లేదు, ఇంట్లో ఉన్నది పోగొట్టకుండా ఉంటే సరిపోదు. ఇంట్లో ఉన్నది పోగొట్టకుండా ఉన్నది సంపాదించిన దానితో సమానం. అంటే అంతా భగవంతుడే, అంతా భగవంతుడే. భగవంతుడి మీద మనకు భారం వేయలేకపోతున్నాం, భగవంతుడి సంకల్పాన్ని గౌరవించలేకపోతున్నాం, ఆయన సంకల్పమే జరుగుతుందని మనకు అర్థం కావటం లేదు. అంచేత ఆందోళన వస్తాం. రామాయణంలో రామచంద్రమూర్తిని అరణ్యవాసానికి వెళ్ళమన్నారు, వర్తమానం అందజేశారు. లక్ష్మణ స్వామి కోపం చేసుకున్నాడు, ఎవడో ముసలుడే కైకేదో చెప్పటం, ఆ ముసలుడే మనల్ని అరణ్యవాసాన్ని నిన్ను అరణ్యవాసానికి వెళ్ళటం అంటే ఏది మతిలేని మాటలు, ఇవన్నీ మతిలేని మాటలు. మన అరణ్యవాసానికి వెళ్ళొద్దు, ముసలుడికి ఎదురు తిరుగుదాం అన్నాడు లక్ష్మణుడు. అంటే రాముడు ఒక్క మాట చెప్పేప్పుడు దాచింది. కైకేయి మనల్ని చాలా ప్రేమగా చూసింది, కైకే మనల్ని చాలా ప్రేమగా చూసింది. ఏదేదో మందర మాటలు విని మారిపోయింది. ఆ మారిపోవటానికి మందర మాటలు వినేది పూర్తిగా మారిపోవటానికి లోపల ప్రేరణ ఇచ్చింది కూడా ఈశ్వరుడే. ఆ ప్రేరణ ఇచ్చింది కూడా ఈశ్వరుడే. అంటే ఇప్పుడు ఇందులో దశరథి పొరపాటు లేదు, కైకిది పొరపాటు లేదు, మందరది పొరపాటు లేదు. ఇంతకాలం మనల్ని ప్రేమగా చూసినటువంటి కైకి ఇలా సడన్ గా ఎందుకు మార్పు వచ్చింది? మనం ఈశ్వర మన దేహ ప్రారంధాన్ని బట్టి, ఈశ్వర సంకల్పాన్ని బట్టి మనం అరణ్యాసానికి వెళ్ళవలసి ఉంది. అది ఈశ్వర సంకల్పంలో ఉంది. ఇక్కడ కైక ముఖ్యం కాదు, దశరథుడు ముఖ్యం కాదు, మందర ముఖ్యం కాదు అన్నాడు రామచంద్రమూర్తి. అలాగే దేవుడి చేతిలో పనిముట్లుగా పనిచేశారు, కానీ జరిగేది మటుకి ప్రారంభమే. జరిగేది మటుకి అది కొంతమంది జరిగిపోయిన విషయాల గురించి తలపెట్టుకుంటూ బెంగ పెట్టుకుంటూ ఉంటారు, జరుగుతున్న కాలాన్ని వదిలేస్తూ ఉంటారు. జరిగిపోయిన కాలాన్ని గురించి తలపెట్టుకుంటూ ఉంటారు, జరుగుతున్న కాలాన్ని వదిలేస్తూ ఉంటారు. వాళ్ళకి సాధన జరగదు, జీవితంలో నష్టపోతారు వాళ్ళు. జరుగుతున్న కాలాన్నే మనం సద్వినియోగం చేసుకోవాలి. జరుగుతున్న కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు కాలం దాని జాగ్రత్తను తీసుకుంటుంది. ఆల్వేజ్ లివింగ్ ది ప్రజెంట్ అని. వర్తమాన కాలంలో మనం సజీవంగా ఉంటే భవిష్యత్తు కాలం అంతా సరిగ్గానే ఉంటుంది. అంటే ఇదంతా మనమంటూ లేము, ఊరికే భగవంతుడు ఒక శరీరాన్ని ఒక పనిముట్టి కింద అలా ఉపయోగించుకుంటూ ఉంటాడు. మనం అందరం భగవంతుడి చేతిలో పనిముట్లమే, భగవంతుడి చేతిలో పనిముట్లమే. కానీ అది మనకు తెలియటం లేదు. ఆడించేవాడు ఆయన, పలికెడేవాడు భాగవతం మొదలు పెడుతూ పోతనా మాత్రమే ఉన్నాడంటే, పలికెడేవాడు పోతనా మాత్రమే పలికించేవాడు రామభద్రుడు అన్నాడు. పోతన భాగవతం ప్రారంభిస్తూ పలికెడేవాడు బోధనా మాత్రమే పలికించేవాడు రామభద్రుడు. అది సత్ప్రవర్తన చాలా ముఖ్యం. ఏదో మేము ముక్కులో గాలి చూసుకున్నాం, ప్రాణాయామం చూసుకున్నాం, ఏదో పూజ చేసేసామంటే సరిపోదు. బిహేవియర్, రైట్ బిహేవియర్, రైట్ కాండక్ట్, రైట్ స్పీచ్, రైట్ అంటే మనకి ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలను మనం ఎలా ఉపయోగించుకోవాలంటే, కళ్ళు ఉన్నాయి మంచి విషయాలను చూస్తూ ఉండాలి, చెవులు ఉన్నాయి మంచి విషయాలను వింటూ ఉండాలి, మనస్సు ఉంది మంచి విషయాలని ఆలోచిస్తూ ఉండాలి, నోరు ఉంది మంచి మాటలు మాట్లాడుతూ ఉండాలి, చేతులు ఉన్నాయి మంచి పనులు చేస్తూ ఉండాలి. ఏ ఇంద్రియాలు అన్నిటినీ మంచికి ఉపయోగించుకుంటే అదే మంచితనం అనేది లేకుండా ఇంతవరకు ప్రపంచంలో ప్రపంచంలో ఆధ్యాత్మిక చరిత్రలో ఎవరికీ ఆత్మజ్ఞానం కలగలేదు. భగవంతుని మనం వంచన చేయలేము. కొంతమంది కుయుక్తులుగా మాట్లాడతారు, కుతంత్రంగా మాట్లాడతారు, వంచనాపరంగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఎవరికి సాధన చేసినా జ్ఞానం రాదు. ఏదో రావచ్చు కానీ జ్ఞానం మటుకు రాదు. కుయుక్తులకి కుతంత్రాలకి ఈశ్వరుడు అందడు, ఈశ్వరుడు స్థితిని పొందలేడు. అంటే మనం సత్వగుణాన్ని పెంచుకుంటూ రావాలి, స్లోగా సత్వగుణాన్ని పెంచుకుంటూ రావాలి. సత్వగుణాన్ని పెంచుకుంటూ రజోగుణాన్ని తమోగుణాన్ని అతిక్రమించాలి, ఓవర్కమ్ చేయాలి. తర్వాత ఈ సాధనలో ఎవరిని ఇతరుల్ని మనం అనుకరించకూడదు. భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని నడుచుకోవాలి. కానీ ఎవరు ఇతరులు చెప్పిన మాటలను దారిపోయి వాళ్ళు చెప్పిన మాటలను తీసుకుని మనం ప్రవర్తించకూడదు. భగవంతుడు చెప్పిన వాక్యాన్ని మనం ప్రమాణంగా తీసుకుంటే, భగవంతుడు చెప్పిన వాక్యం మీద మనకి విశ్వాసం కుదిరితే, భగవంతుడు చెప్పిన వాక్యం మీద మనకి గౌరవం కుదిరితే, భగవంతుడు తన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. అదే జ్ఞానం. మనం అంతటా ఎలా వ్యాపించి ఉంటామని అనుకోవచ్చు. అరూప స్థితి పొందిన వాడికి తెలుస్తుంది వాడు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్న సంగతి. మీరు లోకానికి ఏదైనా మంచి చేయాలనుకుంటే, మీరు జ్ఞానం సంపాదిస్తే మీ ద్వారా లోకానికి మంచి జరగచ్చు. మనం హృదయంలో ఉన్నది ఏదో ఏదైనా ఉంటే మనం ఇతరులకు ఇవ్వగలం, కానీ మన దగ్గర లేనిది ఏది ఇవ్వలేము. ముందు నువ్వు బాగుపడటానికి ప్రయత్నం చెయ్యి, నీ ద్వారా మంచి జరుగుతుంది ఇతరులకి. నువ్వు బాగుపడటానికి ప్రయత్నం చేయకుండా నువ్వు ఇతరులకి ఏం చేయగలవు? ఇతరులకి ఏం చేయగలవు? అయితే ముందు మనల్ని మనం ఉద్ధరించుకుంటే ఇతరులకి మన ద్వారా ఎంతో కొంత మేలు జరుగుతుంది. భగవాన్ అంటున్నారు, నువ్వు మనస్సును అనుకుంటున్నావు, దేహాన్ని అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటే అనుకుని రెండు నువ్వు కాదు. ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే నేను దేహాన్ని అనుకుంటాడు. ఎవడైనా మీరు నల్లగా ఉన్నారంటే వాళ్ళకి నల్లగా ఉన్నామంటేనే వాళ్ళకి దుఃఖం వస్తుంది. సరే, మీరు నల్లగా ఉన్నారంటా అనుకోండి, వాళ్ళు నల్లగా ఉన్నారంటే ఏమొస్తుంది అడికి? దుఃఖం వస్తుంది. నువ్వు ఈ రెండూ కాదు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ రెండూ నువ్వు కాదు. అందుచేత మనం ఏం చేయాలి? దేహానికి సంబంధించిన తలంపులు వచ్చినా దుఃఖపడిపోతాం, మనసుకు సంబంధించిన తలంపులు వచ్చినా దుఃఖపడిపోతాం. ఆ తలంపులు వచ్చినప్పుడు వాటిని తప్పించుకోవనుకో. నువ్వు ఇంక ఇది నీకు ఇదే చావటం పుట్టడం, పుట్టడం చావటం తప్పించుకో, పని లేదన్నాడు. మనకి దేహానికి సంబంధించిన తలంపులు వస్తాయి, మనసుకు సంబంధించినవి తలంపులు వస్తాయి. ఆ తలంపులు కూడా నువ్వు పరిగెట్టకూడదు, వాటిని అతిక్రమించాలి, వాటిలో పక్కకి నెట్టాలి. ఆ తలంపు వచ్చిందని తలంపును మళ్ళీ యాక్షన్లో పెట్టకూడదు, ఆ తలంపును విడిచిపెట్టడానికి ప్రయత్నం. దేహానికి మనసుకు సంబంధించి ఇదో వాళ్ళు గౌరవించారు, వీళ్ళు అగౌరవపరిచారు, వీళ్ళు ఏదో గొప్ప చేశారు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు. దేహానికి సంబంధించిన తలంపులు వస్తే దేహభావం ఉన్నప్పుడే ఎవరికైనా నువ్వు నల్లగా ఉన్నావంటే వాడికి దుఃఖం వస్తుంది, తెల్లగా ఉన్నావంటే వాడికి సంతోషం వస్తుంది. ఆ దేహం వాడైతే తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉంటాడు, ఆ దేహం వాడైతే కదా. అష్టావక్రుడు అష్టావక్రుడికి చెప్పినప్పుడు ఆడికి అష్టావక్రుడు అంటే అష్టవంకర్లు ఉన్నాడు శరీరం. అది జనక మహారాజు సభలోకి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు అందరూ పక్కుని కలిగారు ఆడి శరీరాన్ని చూసి ఫీల్ అయిపోతాం. మనం అయితే ఏమనుకున్నా ఏంటి అందరం మనం చూసి నవ్వుతున్నారని కంగారు పడతాం. వాడు మహాజ్ఞాని, వాడు అష్టవక్రుడు మహాజ్ఞాని, వాడు ఏం కంగారు పడలేదు కదా. రాజా ఏంటో ఇటువంటి మూర్ఖులను పెట్టుకుని పరిపాలన మొదలు పెట్టారని అన్నాడు. ఏంటి అందరం మనం చూసి నవ్వుతారని మనకేమొస్తుంది? కంగారు పడతాం. అష్టవక్రుడు కంగారు పడలేదు. వీళ్ళకి ఆత్మభావం లేదు, దైవభావం లేదు, దేహభావన ఒకటో ఉంది, శరీర భావన ఒకటో ఉంది. ఇటువంటి మూర్ఖుల్ని, ఇటువంటి చేతకాని వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టుకుని పరిపాలన ఎలా చేస్తున్నావయ్యా అన్నాడు. ఇటువంటి గద్దమ్మలతో నీకు పరిపాలన, లోపల భావన, ఆ చైతన్య భావన లేదు అసలు వీళ్ళకి. కేవలం చర్మ దృష్టి. తోలు వ్యాపారం చేయడానికి వీళ్ళు పనికి వస్తారు, తోలు వ్యాపారం పని చేయడానికి పనికి వస్తారు, కానీ వీళ్ళు ఎందుకు పనికిరారు? ఏమైనా పెట్టుకుని నువ్వు పరిపాలన ఎలా చేస్తున్నావయ్యా అన్నాడు అష్టావక్రుడు. మామూలు వాళ్ళైతే కంగారు పడతారు, ఏంటో అందరూ నవ్వుతున్నారు. ఆడేం కంగారు పడలేదు కదా, ఒక్కసారి తిరగబడ్డాడు. జ్ఞానం ఇచ్చే బలం. ఇటువంటి మూర్ఖులను పెట్టుకుని నువ్వు అడ్మినిస్ట్రేషన్ నీకు పరిపాలన అన్నాడు. వీళ్ళు సలహాదారుల పైగా నీకు అన్నాడు జనక మహారాజు. ఈ తోలు వ్యాపారగాళ్ళు అందరూ ఈ తోలు వ్యాపారం చేసి అదర్ బిజినెస్ అది. ఈ తోలు వ్యాపారస్తులు అందరూ నీకేమో నీకు సలహాదారులా అన్నాడు అష్టావక్రుడు. వీళ్ళు ఎదర బిజినెస్ గాళ్ళు. వాడు ఏం వాడికి ఆత్మవిశ్వాసం చెల్లించలేదు. వాడికి ఆత్మవిశ్వాసం చెల్లించ ఏం చదువు? వాడు ఎవడో వాడికి తెలుసు, వాడు ఎవడో వాడికి తెలుసు. ఈ దేహం కాదని, మనస్సు కాదని, ఇవి అన్నింటికి తను అతీతంగా ఉన్నానని, అంతటా ఉన్నాను సంగతి ఆయనకి తెలుసు. అయితే వాడికి వాడు తానై ఉన్నాడు. వాడు నేరుగా లేడు. ఎలా ఉన్నాడు? తానుగా ఉన్నాడు. వాడు నేరుగా లేడు. ఎలా ఉన్నాడు? తానుగా ఉన్నాడు. అంటే వాడు ఏం పెట్టక అవ్వలేదు, ఏమి తొనకలేదు, బెసకలేదు అష్టావక్రుడు. ఇచ్చేది వాడు ఈశ్వర స్థితిలో ఉన్నాడు, జీవస్థితిలో లేడు. ఎందులో ఉన్నాడు? ఈశ్వర స్థితిలో ఉన్నాడు. అయితే నువ్వు మనస్సు అనుకుంటున్నావు, దేహం అనుకుంటున్నావు. అంటే అది సమిష్టి భావన. ఇప్పుడు ఎవడ అలవాట్లు ఆడలేదు, ఎవడ కోరికలు ఆడలేదు, ఎవడ సభ్యత ఆడదు, ఎవడ సంస్కృతి ఆడదు, ఎవడ పేరు ఆడదు, ఎవడ గోత్రం ఆడదు. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఒకటి సమిష్టిగా ఉన్నాడు. ఇది మామూలుగా పామరుడు మొదలు ప్రధానమంత్రి వరకు నేననే తలంపు అందరికీ. ఇది బాగా సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకోండి. పామరుడు మొదలు ప్రధానమంత్రి వరకు నేను అనే తలంపు పామరుడికి ఉంది, పండితుడికి ఉంది, ప్రధానమంత్రికి ఉంది. నేను దాని సమిష్టి తలంపు అంటారు. అంటే అందరికీ ఉంది కాబట్టి. అంటే ఈ నేననే తలంపు కొంతమందికి మంచి తలంపులు రావచ్చు, నేననే తలంపు కొంతమందికి చెడ్డ తలంపు ఉండొచ్చు. ఆ నేననే తలంపు కొంతమంది మంచి గుణాలు ఉండొచ్చు, ఆ నేననే తలంపు కొంతమందికి చెడ్డ గుణాలు ఉండొచ్చు. కానీ ఈ నేననే తలంపు అందరికీ ఉంది. అదేమిటది? సమిష్టి తలంపు. ఈ నేననే తలంపు ఉన్నంత కాలం ఆ తలంపు, ఆ మూల తలంపు అలా ఉంది అని సమిష్టిగా ఉంది కదా. ఆ తలంపు, ఆ తలంపుకి వచ్చే తలంపులు కేవలం మనం నమ్మటానికి లేదు. మనం మంచి సహవాసం చేస్తే ఈ సమిష్టి తలంపుకి మంచి అలవాట్లు వస్తాయి. చెడ్డ సహవాసాలు చేస్తే ఈ సమిష్టి తలంపుకి చెడ్డ అలవాట్లు వస్తాయి. అయితే నువ్వు దాన్ని నమ్మటానికి లేదు. మంచివాళ్ళు చెడ్డవాడు అవచ్చు, చెడ్డవాడు మంచివాడు అవచ్చు, చేసే స్నేహాలను బట్టి, చదివే పుస్తకాలను బట్టి. కానీ ఇక్కడ ఎవరు? సైతాన్ ఎవరు? మూల తలంపు. సైతాన్ ఎవరు? మూల తలంపు.
సమిష్టి తలంపు అంటే అందరిలోను, ఆ నేననే తలంపు లేనడు ఎవడున్నాడు? ఒక జ్ఞాని తప్పించి, ఒక మహాజ్ఞాని తప్పించి, ఆత్మజ్ఞాని తప్పించి, ఆ దైవజ్ఞానం పొందిన వాడు తప్పించి, ప్రకృతి గుణాలను దాటిన వాడు తప్పించి, ఆ మూల తలంపు, మూల తలంపు మూలంలో ఎవరికైతే అదృష్టం అయిందో అంతటి వరకు సమిష్టి తలంపు అందరిని వెంటాడు తను. వాడే జీవుడు. ఆ మూల తలంపే జీవుడు, ఆ మూల తలంపే సంసారం, ఆ మూల తలంపు జన్మలు వస్తాయి. ఆ జన్మలు లోపల చైతన్యానికి జన్మలు రావు, ఇంక దానికి పుట్టుక లేదు. లోపల చైతన్యానికి జన్మలు రావు. సరే శరీరం మన ఎదురుగుండానే కాల్చి బూడి చేసేస్తారు శరీరాన్ని, కానీ జన్మలు ఎవరికి వస్తాయంటే మూల తలంపుకు వస్తాయి. దేనికి వస్తాయి? ఆ మూల తలంపే దేహంతో తాదాత్మ్యం పొందే ప్రథమ తలంపే, మూల తలంపే జీవుడు. అదే మనస్సు, అదే సంసారం, అదే అజ్ఞానం, అదే మాయ, అదే మాయ. మొత్తం అంతా అక్కడ ఉంది, పుండంతా అక్కడ ఉంది. భగవాన్ ఏం చెప్పారంటే, ఇది ఒక గ్రంథి అన్నారు, ఇది ఒక ముడి అన్నారు. అంటే లోపల చైతన్యానికి అసలు జన్మే లేదు, ఇది ఎక్కర్లేదు అసలు. ఈ కులాలు, గోత్రాలు, వస్తువులు, వాహనాలు, అసలు వీటితో సంబంధం, మన ఊహలతోటి, మన ఆలోచనలతోటి, మన తలంపులతోటి, మన పుట్టుకలతోటి, మన చెడ్డ ప్రారంభంతో, మన మంచి ప్రారంభంతో, మనం అనుకునే గొడవలతోటి అసలు ఆ చైతన్యానికి దీనికి ఏమి సంబంధం లేదు. ఆ చైతన్యం నేను అని అనదు. మంచివాళ్ళు అంటారు చైతన్యం ఎక్కడంటారు, ఎక్కడో చైతన్యం దాచేందుకు బుద్ధిమంతులు కూడా నేను వాడకం ఉండదు వాళ్ళకి. నేను అనే వాడకం బుద్ధిమంతులు కూడా వాడకం చేయరు. ఎక్కడో చైతన్యం దాకి చైతన్యం నేను నేను అనదు. ఈ శరీరం కూడా నేను నేను అనదు. అసలు ఈ శరీరానికి నేననే శక్తి ఉంటే ఎవడు వలకట్లోకి వెళ్ళదు. అసలు వంశాల్లోకి వెళ్ళాలి, అందరూ లేచి ఇళ్ళకి వచ్చేస్తారు. అందరూ లేచి ఇళ్ళకి వచ్చేస్తే ఇంకెలాగే, చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతూ ఉండాలి, పుట్టేవాళ్ళు పుడతా ఉండాలి. శరీరానికి నేననే తలంపు ఉండి శ్మశానానికి ఎవడు వెళ్తాడు, ఎవడు వెళ్ళడు అసలు. ఆయన కాల్చని ఇస్తారండి, శరీరం అడుగుతుందని ఎందుకు కలుస్తున్నావు, ఇంటికి వెళ్ళిపోతానని. ఇంకా అనంతరాలు కూడా ఎవరికి రాగిరు. ఇంకా అనంతరాలు ఎలా రాస్తారు? ఇంకా వాళ్ళు ఎప్పుడు బతికుండి ఇంకా వాళ్ళకి అనంతరం రాయించండి. ఇంకా అనంతరాలు ఉండవు. దేహమునకు నేను అనే తలంపు లేదు. శవాన్ని మీరు శవంతో ఎందుకు మాట్లాడండి? మీరు శవం మీతో మాట్లాడుతుందా? శవం మీ శవంతో మాట్లాడదా అంటే మీరు శవం మాట్లాడుతుందా? మాట్లాడదు. లోపల చైతన్యానికి నేననే తలంపు లేదు, లోపల దేహానికి నేనే తలంపు లేదు. మరి నేను నేను ఎవరంటున్నారంటే, భగవాన్ చెప్పాయంటే, ఆ చైతన్యం తాలూకు కొంత, ఈ జడం తాలూకు కొంత, రెండు కలిపి నేనుగా ఏర్పడిందని. అదే మాయ, అదే మాయ. పూర్తిగా జడం కాదది, పూర్తిగా చైతన్యం కాదు. చైతన్యంలో కొంత భాగం, ఈ జడంలో కొంత భాగం, అది నేనుగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దాంట్లో జడం ఉంది, చైతన్యం ఉంది. ఆ నేనులో మనం ఏదైతే నేను నేను అంటున్నామో, అది మనం నేను నేను అనేది నిజమైన నేను కాదు. అదొక తలంపు, అది కూడా ఒక తలంపే. అది మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, మదర్ థాట్. అదే కొంతమంది దీన్నే దొంగనేని అంటున్నారు. ఏమంటున్నారు? దొంగనేని అంటున్నారు. ఈ దేనిని దొంగనేని అంటున్నారు కొంతమంది. అది ఈ మొదటి తలంపు, ప్రధాన తలంపు, అందులో రెండు ఉన్నాయి. జడ లక్షణాలు ఉన్నాయి, చైతన్య లక్షణాలు ఉన్నాయి. జడ అయితే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దాంట్లో రెండు లక్షణాలు ఉన్నాయి. ఆ జడత్వాన్ని తగ్గించే, ఆ నేను ఆ మూల తలంపులో ఉన్న జడత్వాన్ని తగ్గించుకుంటే నెమ్మదిగా చైతన్యం వైపు గెలిపి చైతన్యంలో ఎక్కువైపోతుంది. మీరు చైతన్య ఆ మూల తలంపులో ఉన్న చైతన్యాన్ని తగ్గించుకుంటే అండి జడంలోకి వెళ్ళిపోతుంది. అందులో రెండు లక్షణాలు ఉన్నాయి, జడత్వం ఉంది, మంచి. ఇప్పుడు మనలో మంచి చెడ్డ ఉన్నాయనుకోండి, చెడ్డ తగ్గించుకుంటూ రావాలి, మంచి పెంచుకుంటూ రావాలి. అలాగే ఈ మూల తలంపులో కొంత జడ లక్షణాలు ఉన్నాయి, కొంత చైతన్య లక్షణాలు ఉన్నాయి. మనం ఏం చేయాలంటే, జడ లక్షణాలు తగ్గించుకుంటూ రావాలి. ఏమవుతుంది? చైతన్యం వైపు చైతన్యం పెరుగుతుంది, చైతన్యం వైపు గడుతుంది, చైతన్యం లైవ్ అయిపోతుంది. మనం చేయవలసిన సాధన ఏమిటంటే, ఇక్కడ భగవాన్ చెప్పిందంటే, ఈ మూల తలంపులు రెండు ఉన్నాయి, దాన్ని గ్రంథి అన్నారు, ముడి అన్నారు. అంటే జడాన్ని చైతన్యాన్ని కలుపుతుంది, కొంత చైతన్యం కొంత జడం, దాన్ని ముడి అన్నారు. ఈ ముడి విప్పితేనే సంసారంలోంచి మనిషి బయట పడలేడు. ఓ అరుణాచలేశ్వరుడా, ఈ ముడి చిట్టు చిజ్జడ గ్రంథి, చిట్టుని జడాన్ని కలిపే గ్రంథి. ఈ గ్రంథి ఇప్పేటప్పుడు ఈ గ్రంథి నువ్వు ఇప్పకపోతే ఎవరు ఇప్పుతారు? నువ్వే ఇప్పాలి. ఆ చిక్కు ముడేది, ఏం ముడేది? చిక్కు ముడి. ఈ ముడిని ఇప్పేటప్పుడు నాకు బాధ లేకుండా, హింస లేకుండా, ఏమి పెయిన్ లేకుండా, నువ్వు ఇప్పుతున్నావు నాకు తెలియకుండా, చిజ్జడ గ్రంథిని విప్పేటప్పుడు, అది వేరు చేసేటప్పుడు, ఆ చిజ్జడ గ్రంథిని కట్ చేసేటప్పుడు ఏమీ బాధ లేకుండా చెయ్యారు నాచరేశ్వరుడా అన్నాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. అందరూ జడ లక్షణాలు తగ్గించుకుంటూ రావాలి. మూల తలంపులో జడది ఎప్పుడు చైతన్య వైపుకి జరుగుతుంది, అది చైతన్య వైపుకి జరిగి జరిగి చైతన్యంలో నదిని సముద్రంలో కలిసినట్టు చైతన్యం అది సముద్రంలో కలిసిపోతుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం? సముద్రంలో నీరన్నీ మేఘాల కింద మారింది. ఈ మేఘాల్లో ఉన్న మళ్ళీ నీరంతా కొండల మీద వర్షం కురుస్తాను. అదే నదుల్లో ప్రవహించింది. నదుల్లోకి వచ్చి నీరంతా కొండల మీద కురిసిన వర్షం. అలాగే నది చూడండి, ఎన్నో ఎన్నో తిరిగి ఎన్నో తిరిగి ఎన్నో వంకరలు తిరిగి ఎన్నో వంకరలు తిరిగి ఎన్నో వంకరలు తిరిగి ఎన్నో పాపి కొండలు లాంటి కొండలను కూడా దొలిచి 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 సముద్రంలోకి వెళుతుంది. పాపికొండల్లో మనం నా గోదావరిని చూస్తుంటే ఇంత పెద్ద పెద్ద కొండలను దొలుచుకుని నది ఎలా వచ్చింది బయటకు కనిపిస్తుంది మనకి. అలాగే భగవాన్ ఏం చెప్పారంటే, జీవుడు వాడి ప్రారంభాన్ని బట్టి ఎన్ని రకాల జన్మలు ఇచ్చినప్పటికీ, వాడి దేహం యొక్క ఆ జీవుడు యొక్క ప్రారంభాన్ని బట్టి వాడు ఎన్ని రకాల జన్మలు వచ్చినప్పటికీ, మంచి జన్మలు వచ్చినా చెడ్డ జన్మలు వచ్చినా పశు జన్మలు వచ్చినా లేదా మానవ శరీరం మానవ జన్మలు వచ్చినా, అవి ఎన్ని వంకరలు తిరిగినా తిరిగి ఆ నది ఎన్ని వంకరలు తిరిగి సముద్రంలో కలుస్తుందో, ఈ జీవుడు ఎప్పటికైనా తిరిగి 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 సముద్రంలో ఐక్యమైపోతాను కానీ దానికి విశ్రాంతి లేదు, విశ్రాంతి లేదు అన్నాడు. పక్షి చాలా పైకి ఎంత బాగా ఎగిరినా చివరికి దాని గూటికది రావలసిందే, దాని గూటికది రాకపోతే దానికి రెస్ట్ లేదు. అలాగే మన ఇంటికి మనం వెళ్ళవలసిందే. మన ఇల్లు ఏది? మన హృదయంలోనే ఉంది. మన ఇల్లు మన హృదయంలోనే ఉంది. హృదయం అంటే ఊరికి అది పరిమితం కాదు. హృదయమే, హృదయానికి మరొక పేరు ఈశ్వరుడు, హృదయానికి మరొక పేరు చైతన్యం, హృదయానికి మరొక పేరు ఆత్మ. హృదయం ఎక్కడో భగవంతుడు ఎక్కడే ఉన్నాడు, ఎక్కడున్నాడు ఎక్కడే ఉన్నాడు. మూల తలంపు మూలంలోనే హృదయం ఉంది, అక్కడే భగవంతుడు ఉన్నాడు. అయ్యే మూల తలంపు దాని మూలాన్ని చూస్తే కనుక అదృశ్యం అవదు. ఇది అదృశ్యం అవటం, భగవంతుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవటం ఒకేసారి జరిగిపోతాయి. రమణ భగవానికి ఆ ఆ మరణానుభవం రావటం, అమృతత్వం పొందటం ఒకేసారి జరిగిపోయినాయి. ఏమిటి శరీరం చనిపోతాం ఏమిటి అనుకున్నాడు. కొంతమంది పూర్వజన్మల్లో కష్టపడి సాధన చేసి వస్తారు, ఈ జన్మలో తేలిగ్గా వాడి జ్ఞానాన్ని పొందేస్తారు. ఏంటి వాళ్ళకి అంత తేలిగ్గా జ్ఞానం వచ్చేసింది అనుకుంటాం, కానీ పూర్వజన్మ వాళ్ళు ఎంత కష్టపడ్డారో మన కళ్ళకు కనపడదు కాబట్టి వాళ్ళకి తేలిగ్గా జ్ఞానం వచ్చేసింది అంటే అనుకోండి. వాళ్ళు ఎంత కష్టపడ్డారో జన్మాంతరంలో, ఎంతో మధురమైన వ్యక్తులు. కొంతమంది మనుషులను చూస్తానికి ఇప్పుడు కూడా అనిపిస్తుంది వీళ్ళు మానవులు కాదు మానవాతీతులే అని. అంత మంచి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎంత మంచిగా ఉంటారంటే, ఎంత వివేకంగా ఉంటారంటే, ఎంత బుద్ధి సూక్ష్మత ఉంటారంటే, వీళ్ళు మనుషులా మానవాతీతులా? మానవాతీతులే. ఏదైనా భగవంతుని పొరపాటున మన మానవ జన్మలోకి తీసుకొచ్చాడే, మనకి భగవంతుని మర్చిపోయాడా? ఏంటి వీళ్ళు మానవాతీతులు, వీళ్ళు మానవ జన్మ రాకూడదు వీళ్ళకి ఎందుకు వచ్చింది అనిపిస్తుంది మనకి. వాళ్ళందరి పూర్వజన్మలో ఎంతో సాధన చేసి ఉంటారు, ఏదో చిన్న ప్రారంభం నిలిపోయి వచ్చి ఉంటుంది. అంతకంటే దేవతలు, కొంతమంది మనుషులను చూస్తుంటే వాళ్ళు దేవతలు. అయితే నువ్వేమి చేస్తావంటే, నీకు వచ్చిన తలంపుల గురించి కంగారు పడకు. అనేక జీవితం అంతా తలంపులే కదా. జీవితం అంతా జీవితం అనే తలంపు. చైతన్యానికి చుట్టాలంటే మూల తలంపుకి చుట్టాడు. మూల తలంపుకే స్నేహితులు, మూల తలంపుకే బంధువులు, మూల తలంపుకే విరోధులు. చాలు ఎవరికి? మూల తలంపుకే. శరీరం చనిపోయేప్పుడు నేను చనిపోతున్నాను శరీరం అనుకోదు. ఇది బాగా అర్థం చేసుకుని, మూల తలంపు జీవుడు అనుకుంటాడు, మూల తలంపే జీవుడు. ఆ జీవుడు అనుకుంటాడు నేను చనిపోతాను. చావు వాడికే, శరీరానికి కాదు చావు. శరీరం అనుకోదు నేను చచ్చిపోతున్నానని. ఆ శరీరంతో తాదాత్యం పొందే మూల తలంపు జీవుడు అనుకుంటాడు. ఆ మరణము జీవుడికే, పుట్టుక జీవుడికే. ఆ దేవ లక్షణాలు వాడు సాధన చేసి సాధన చేసి సత్పురుషులతో సహవాసం చేసి దేవతలను ఆరాధించి దేవతలను పూజించి దేవతల యొక్క అనుగ్రహం పొంది గురువు యొక్క అనుగ్రహం పొంది ఆ దేవ లక్షణాలు పోతేనే కానీ వాడు జన్మరాహిత్యం వాడికి పొందలేడు. ఆ ఈశ్వర స్థితి, ఆ బ్రాహ్మణ స్థితి పొందే వరకు వాడికి జన్మరాహిత్యం రాదు. ఇందులో రాజీ పట్టడానికి అవకాశం లేదు. జన్మ కోరుకుంటే, కోరిక వచ్చిందంటే జన్మ వచ్చేస్తుంది. కోరిక ఉందంటే జన్మ వస్తుంది. జన్మ కోరుకుంటే శరీరం వస్తుంది, శరీరం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే విషయాలు వస్తాయి, మళ్ళీ రాగద్వేషాలు వస్తాయి. ఏదో సాధించేసాం అనుకుంటే మన దొంగనే ఏం సాధిస్తున్నాయండి. ఆ సాధించింది కూడా మన దేహం ద్వారా ఈశ్వరుడే. ఒకవేళ మన దేహం ద్వారా ఏదైనా సాధించామని మనం అనుకుంటే ఈశ్వరుడే సాధించాడు, కానీ దొంగనే ఏం సాధిస్తున్నాండి. అంటే భగవంతుడు చేసిందే మన మీద పెట్టుకుని మనం చేసామనుకోవటం. భగవంతుడు చేసిందే ఈ రాజకీయ నాయకులు అంటారు. ఎవరో కట్టించిన వంతుని కూడా నేనే కట్టించామని చెబుతూ ఉంటారు ఎలక్షన్ మీటింగుల్లో. అలాగే మనం కూడా అంతే, భగవంతుడు చేసిన పని మనమే చేసాం అనుకుంటున్నాం. ధనవనం అండి, జ్ఞానవనం అండి, ఏదైనా సరే భగవంతుడు ఇస్తే మనం ఏదైనా చేయగలం. కానీ భగవంతుడు ఇవ్వకుండా ఎవరికి ఇస్తాం మనం? ఏదో ఒక ధనమే కాదు, విద్యే కాదు, ధనమే కాదు, ఏదైనా సరే ఏదో గౌరవమే కాదు. భగవంతుడు మనకి ఇస్తే ఇతరులకు మనం ఉపయోగించగలం. కానీ భగవంతుడు ఇవ్వకుండా ఏదో ఉపయోగించ, భగవంతుడిదే భగవంతుడికి ఇచ్చి మళ్ళీ మనం పొగడబోతానని పెంచుకుంటాం. ఇదే మాయ. మన మనం ఏదైనా మిఠాయి పెట్టామనుకున్న ఎవరికైనా మిఠాయి మనకి ఇచ్చింది భగవంతుడు, తినేవాడు భగవంతుడు. అలా ఉంటే మాయలో పడవు. అలా ఉంటే ఏమవుతుందంటే ఈ మూల తలంపు ఆ జీవ లక్షణాలు పోతాయి. ఇచ్చేవాడు భగవంతుడు, పుచ్చుకునేవాడు భగవంతుడు. మనం ఎక్కడున్నా మనం లేవు, మనం కల్పించుకుంటున్నాం అంతే. ఈ కల్పించుకోవటం వల్ల జన్మలు కూడా కల్పితమే. అదే మూలత నేను పోగొ అందరూ చెప్తున్నారు కదా ఈ మూల తలంపుని పోగొట్టుకోవాలి, ఊహి చూస్తాయి. నేను నేను అని చెప్పే ఇది ఎవరు, ఈ నేనెవరు అని అనుకుంటాం. అసలు సత్యం తెలిసాక ఈ నేననేది లేదనే సంగతి తెలుస్తుంది. అనవసరంగా చాలా కష్టపడిపోయి నేను పోగొట్టుకోవడానికి ఉందనుకుని చాలా కష్టపడిపోయాం. పోగొట్టుకోవడానికి అసలు వస్తువు తెలిసాక లేదు, అసలు లేదు, అది లేనే లేదన్న సంగతి, ఇంకా లేనే లేదన్న సంగతి తెలిసాక పోగొట్టుకోవడానికి ప్రయత్నం ఏముంటుంది? మనమే ఉందనుకున్నాం, ఉందనుకుని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశాం. అది లేని లేదు, సాధన అసత్యం, అదే అసత్యం. నీకు వస్తువు అనుభవీక విజ్ఞానం కావు. దీనికి శంకరాచార్యుల వారు ఒక ఉదాహరణ చెప్పారు. నీకు పాము తాళ్ళు పాము కనిపిస్తాం, తాళ్ళు పాము కనిపిస్తాం, నువ్వు తాళ్ళు పాము కానీ నీకు చెమట పట్టేస్తుంది, భయమేస్తుంది. తాళ్ళు పాము చూసా తాడే, ఆ తాడు నీకు ఎలా పనికిస్తుంది? పాము కింద కనిపిస్తుంది నీకు, అప్పుడు చెమట పడుతుంది, కంగారు పడిపోతావు, కర్రలు తెస్తావు, బుర్రలు తెస్తావు, పక్కింటోళ్ళని కాకేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు, ఎంత ఎడవాడికి వేస్తావు అంత ఎడవాడికి చేసేస్తావు. వాళ్ళేమో లైట్లు వేసుకొస్తారు, ఆ పక్కింటోళ్ళు లైట్లు వేసుకొస్తారు, నువ్వు లైట్లు చేస్తారు. చీరేది చూస్తే అది తాడే అనుకోండి, నిజంగా అక్కడ పాము లేదనుకోండి, అది తాడే. నీకు ఈ చూసిన వాళ్ళకి మొట్టమొదటి తాడే పాము కింద కనిపించి గొడవ చేసి అందరిని తీసుకొచ్చారు. అప్పుడు లైట్లు దగ్గర తెచ్చి చూపించారు. ఆ లైట్లు దగ్గర పెట్టి చూపిస్తే ఏమైంది? తాడే తాడే ఆ పాముగా కనిపించింది. ఇప్పుడు శంకరాచార్య వారు ఏమన్నారంటే పాము ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అన్నారు. ఆ పాము ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? పాము ఎక్కడికి వెళ్ళి, ఆ పాము లేదు, నువ్వే ఉందనుకున్నావు, కర్ర బుర్రలు తెచ్చావు, పక్కింటి వాళ్ళు నిద్రపోవడం లేకపోతే వాళ్ళందరినీ తీసుకొచ్చావు, గలాటా చేసేసావు, ఎంతో మళ్ళీ సాధన అన్నావు, అదన్నావు, ఇదన్నావు, కూర్చోవడం అన్నావు, నుంచోడం అన్నావు, దొమ్మర విద్యలు అన్నింటినీ దిగారు అందరూ. కొంతమంది సాధన పేరు మీద దొమ్మర విద్యలు నేర్చుకుంటారు, ఎందుకంటే దొమ్మరోళ్ళు మెరుగు. కర్రలు తెమ్మన్నారు, బుర్రలు తెమ్మన్నారు, ఆ పక్కింటి నిద్ర లేకపోతే వాళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇందుకే ఆచార్య వారు అడిగింది అంటే పాము ఎక్కడికి వెళ్ళింది అని. పాము అసలు లేని లేదు, నీ తలంపులోనే పాము ఉంది, మళ్ళీ నీ తలంపులోనే అది పోయింది అనుకుంటున్నావు. అసలు నువ్వు అది పాము పాము అనుకున్నప్పుడు కూడా అదేంటి తాడే. అలాగే నీ మూల తలంపు ఈ మనస్సునేను అనుకున్నప్పుడు కూడా నువ్వు బ్రహ్మమే. ఆ బ్రహ్మము తెలిసాక నీకు తెలుస్తుంది అది బ్రహ్మం, మనస్సు అనేది లేనే లేదు, దాన్ని పోగొట్టుకోవడానికి చేసిన ప్రయత్నం కూడా నిజం కాదని. ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తమైనప్పుడు, అప్పుడు ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తమైనప్పుడే లేనిది లేనట్టుగా తెలుస్తుంది. అంతవరకు లేనిది ఉన్నట్టుగా ఉన్న దాని వలే కనిపిస్తుంది. నీకు తాడు తాడుగా కనిపించే వరకు పాము కింద కనిపిస్తుంది, నీకు చెమట పడుతుంది, భయపడతావు, జనాన్ని పోజేస్తావు, చంపటానికి ప్రయత్నాలు చేస్తావు, ఏదో చేస్తావు, ఏదో చేస్తావు. ఏది అది ఉన్న వస్తువు ఉన్నట్టుగా కనిపించే వరకు, ఆ తాడు పాముగా కనిపించే వరకు దాన్ని చంపటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తావు, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తావు. నువ్వు చేసే సాధన కూడా అటువంటిది. నీ కర్రలో బుర్రలో ఎందుకు చేస్తానో అది పాము కింద కనిపిస్తుంది కదా. అది పాము కింద కాకుండా నీ తాడు కింద కనిపించాక అసలు పాము ఎక్కడికైనా వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళలేదు, అసలు పామే లేదు, ఉందనుకోవటం వల్ల ఇదంతా. అలాగే ఆ లేని దాన్ని ఉందనుకోవటం వల్ల ఈ పోరాటాలు, ఈ ఘర్షణ, దాన్ని ఈ సాధనలో కూడా దానికి. అది కృష్ణుడికి 2 అధ్యాయంలో చెప్తాడు, లేనిదేదో లేదు, ఉన్నదేదో ఉంది, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదని చెబుతూ మళ్ళీ మనకు సందేహాలు ఎక్కువ, శంకలు ఎక్కువ. శంకల మనుషులు, మనస్సులో శంకలు, దేహానికి మూల శంకలు. ఈ మూల శంక వాళ్ళరా బాబా అంటారు కొంతమంది. 10 నిమిషాలకు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని, పాపం మూల శంక వాళ్ళు అంటారు. అంటే మూల శంక బాధ వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, మూల శంక బాబులని ఆ మూల శంక బాధ పట్టుకుంది అనుకున్నాడు, ఏదో నోటుకు వచ్చినప్పుడు మాట్లాడేస్తూ ఉంటారు. అది మూల శంక వాళ్ళు అంటారు. ఆ మూల శంక వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే 5 నిమిషాలకు ఒకసారి మాట మార్చేస్తూ ఉంటారు. ఆ మూల శంక బాధ పెట్టినప్పుడల్లా మాట మార్చేస్తూ ఉంటారు. దేహానికి మూల శంక ఎటువంటిదో, మనసుకి శంకలు ఎటువంటి. మూల శంకువులు అని మీరు పేరు వినే ఉంటారు, నిమిషం నిమిషానికి మాట మారుస్తూ ఉంటారు. అసలు శాస్త్రం కూడా శంకలు ఉన్న వాళ్ళకే, శంకలు లేని వాళ్ళకి శాస్త్రం ఎందుకు? అనుమానం ఉన్నవాళ్ళకి, సందేహాలు ఉన్నవాళ్ళకి, శంకలు ఉన్నవాళ్ళకి శాస్త్రం. అసలు భగవంతు కొంతమందికి భగవంతుడు ఒక వాక్యం చెప్తే వాక్యం అలా పట్టుకుని భగవంతుడు ఐక్యం అయిపోతారు. ఇంకా శంకలు లేని మనిషి మనం, శంకలు ఉన్న మనుషులు మనం. భగవంతుడు చెప్పిన వాక్యం మీద మనం నమ్మం. కారణం ఏంటంటే మన పూర్వజన్మలో మనం సత్కర్మలు ఏమీ చేయలేదు, పూర్వజన్మలో మంచి పనులు ఏమీ చేయలేదు, మంచి మాటలు మాట్లాడలేదు, మంచి మాటలు వినలేదు, అయ్యో భగవంతుడు మనకి ఏదైనా సంస్కారం లేదు, సభ్యత లేదు, ఇంకా భగవంతుడి వాక్యం మీద మనకు విశ్వాసం ఎలా కలుగుతుంది, ఇంకా శంకలే కలుగుతుంది. ఆ సత్కర్మ ఎప్పుడైనా చేస్తుంటే కదా మనం ఆ ఈశ్వరుడి మీద విశ్వాసం కలగటానికి, ఈశ్వరుడు వాక్యం మీద మనకు నమ్మకం కలగటానికి పూర్వజన్మలో మనకు ఏదైనా ప్రిపరేషన్ ఉంటే కదా, ఏదైనా సాధన చేస్తే కదా, సత్కర్మ చేస్తే కదా. ఆచార్యులు వారు భగవద్గీతకు భాష్యం రాస్తూ, నువ్వు చిత్తశుద్ధి లేని వాడికి సృష్టిలో ఎవరికి జ్ఞానం కలగలేదు ఆత్మజ్ఞానం? ఇంతవరకు సృష్టిలో వాడు ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ జాతి వాడైనా, ఏ జాతి వాడైనా ఇంతవరకు ఎవడికి ఆత్మజ్ఞానం కలగలేదు చిత్తశుద్ధి లేని వాడికి? ఎవడు సత్కర్మ చేయకుండా, నిష్కామకర్మ చేయకుండా, జీవితంలో వాడు పని ఆడు చేసుకుంటూ ఎంతో కొంత స్వార్థం లేకుండా పని చేయకుండా, పని చేయకపోతే చిత్తశుద్ధి కలగదు? చిత్తశుద్ధి లేని వాడికి జ్ఞానం ఏంటివయ్యా? చిత్తశుద్ధి లేకపోతే ఏ మాసస్థుడికైనా ఏ కులస్థుడికైనా స్వరూప జ్ఞానం కలగదు, ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం కలిగితేనే కానీ వాడు మోక్షస్థితిని పొందలేడు. ఎలక ఏం చేస్తుందంటే తిన్నది తింటుంది, పోనీ తిన్నది తిని వెళ్ళిపోతే పర్లేదు, మళ్ళీ మిగతాది గోతుల్లో దానికి తన కర్ణంలో పెట్టేసుకుంటుంది. మన మనస్సే ఎలక, దాన్ని స్వాధీనం చేసుకున్నవాడే వినాయకుడు. అది ఏం చేసుకోవాలి, మనం తినేసి పోతారు, మిగతాది మనకు ఇచ్చి పెట్టేస్తారు. ఎలక ఏం చేస్తుందంటే తిన్నది తిని మిగతా దాన్ని గోతులో పెట్టేసుకుంటుంది. మీరు కన్నాళ్ళలోకి లాక్కుపోతే ఎరుగొచ్చేవాడు కన్నాళ్ళకు లాక్కుపోతే పగలు తిరగవయ్యి, రాత్రిలో తిరిగితే మన మనస్సు కూడా అంతే. జ్ఞానంలో జ్ఞానంలో తిరగదు, అజ్ఞానంలో తిరుగుతూ ఉంటాడు. ఆ మూసికి వస్తున్నాడంటే మూసికే మన మనస్సు, దాన్ని కంట్రోల్ చేసుకున్నాడు కాబట్టి అది దేవుడు అయ్యాడు. మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి జీవుడు అయ్యాం అంతే. ఇక్కడ భగవాన్ అంటున్నారు, నువ్వు చేసిన సాధన ఏమంటే మేము ఏదో ప్రయత్నం చేస్తున్నాం ఫలితం రావటం లేదంటారు. నువ్వు చేసే సాధన మీద నీకు అసలు గౌరవం ఉందా? యాంత్రికంగా చేసేవాడికి ఆత్మజ్ఞానం ఏంటి? కొంతమంది మర్యాదలు చేస్తుంటారు, యాంత్రికంగా చేస్తున్నారని మనకే తెలుస్తూ ఉంటారు. యాంత్రికంగా చేసి ఒక జీవుడు ఇంకో జీవుని మోసం చేయగలడు, కానీ భగవంతుని మోసం చేయడు. నీకు మజ్జిగ కావాలంటారు, మన ఉద్యానాలు తీరాడితే అక్కడ మజ్జిగ ఉండదు, కొన్ని మర్యాదలు ఇలా ఉంటాయి. అయితే నువ్వు యాంత్రికంగా చేసేవాడికి జ్ఞానం ఏంటివయ్యా? ఒకవేళ జపం చేయి, ధ్యానం చేయి, యాంత్రికంగా చేయొద్దు, చిత్తశుద్ధి ఉండాలి. నువ్వు చేసే నీ మాటలో చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లేకుండా శివుడు తన స్వరూపాన్ని ఇవ్వడం, శివస్వరూపం నువ్వు పొందలేవు. అది చిత్తశుద్ధి నువ్వు చేసే ప్రయత్న విచారణలో, నువ్వు ఆత్మ విచారణ మార్గంలో నువ్వు చేసే ప్రయత్నంలో సిన్సియారిటీ ఉంటే, నువ్వు చేసే ప్రయత్నంలో డివోషన్ ఉంటే, నువ్వు చేసే ప్రయత్నంలో డెడికేషన్ ఉంటే, అర్పణ భావంతో నువ్వు కనుక అలా చేస్తూ ఉంటే, చిత్తశుద్ధితోడు చేస్తుంటే, పవిత్రతోడు చేస్తుంటే, అన్నిటికంటే ముఖ్యం ఒకటండి బుద్ధికి శుద్ధి, బుద్ధికి హృదయానికి పవిత్రత. ఈ రెండు లేకపోతే మనకు ఆత్మజ్ఞానం కాదు. ఎవడైతే తన హృదయంలో పవిత్రుడు కాడో, ఎవడు బుద్ధికైతే శుద్ధి లేదో, ఊరికే చెప్తారు వినాయకుడి గురించి. వినాయకుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు, వినాయకుడికి ఊరికి అలా చెప్తారు పురాణాలు. వినాయకుడికి ఇద్దరు భార్యలు, ఒక భార్య పేరు బుద్ధి, ఒక భార్య పేరు సిద్ధి. వినాయకుడికి ఊరికే మనకు అర్థం అవడం కోసం అలా చెప్తారు. వినాయకుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు, ఒక భార్య పేరు బుద్ధి, ఒక భార్య పేరు బుద్ధి, ఒక భార్య పేరు ఆ సిద్ధి. అంటే బుద్ధి అంటే జ్ఞానం, సిద్ధి అంటే సంపద. ఎవడైతే వినాయకుడిని అర్చిస్తున్నాడో ఆయన భార్యలంటే శక్తులు, ఆయన భార్యలంటే శక్తులు. బుద్ధి ఒక శక్తి, సిద్ధి ఒక శక్తి. బుద్ధి అంటే వివేకం, బుద్ధి అంటే జ్ఞానము, సిద్ధి అంటే సంపద. ఎవడైతే వినాయకుని అర్చన చేస్తున్నాడో, ఎవడైతే వినాయకుని స్మరించుకుంటున్నాడో, ఎవడైతే వినాయకుడి యొక్క రూపం ఆ నామాన్ని ఆ నామాన్ని స్మరించుకుంటూ వాడి రూపాన్ని ఎవడైతే తన హృదయంలో పోషించుకుంటున్నాడో వాడికి రెండు వస్తాయి. వాళ్ళకి ఆ రెండేంటి, రెండేంటి, జ్ఞానము సంపద, జ్ఞానము సంపద. ఆత్మజ్ఞానం వస్తుంది బుద్ధి అంటే, ఆడికి బుద్ధి లేదంటే జ్ఞానం లేదని. వినాయకుడి భార్య పేరులో ఒక భార్య పేరు బుద్ధి, ఇంకో భార్య పేరు సిద్ధి. సిద్ధి ఉంటే సిద్ధి సంపద, బుద్ధి జ్ఞానం. వినాయకుడిని అర్చన చేసే వాళ్ళకి రెండు వచ్చేస్తాయని, బుద్ధి సిద్ధి కూడా వచ్చేస్తాయని. బుద్ధి అంటే జ్ఞానం, సిద్ధి అంటే సంపద. జ్ఞానం అండ్ ప్రాస్పెరిటీ, పీస్ అండ్ ప్రాస్పెరిటీ, నాలెడ్జ్ అండ్ ప్రాస్పెరిటీ. నీ తలకాయ రెండో జ్ఞానం, ఇంటి నిండా డబ్బునే రెండు వచ్చేస్తాయి. అంటే యహం పరం కూడా వస్తాయని. డబ్బు అంటే యహం, జ్ఞానం అంటే పరం. వాడే వినాయకుడు, వాడే గణేశుడు, వాడే గణపతి. గణాలకి పతి, గణపతి, రెండు వస్తాయి. ఒకటి కాదు, ఏమొస్తాయి, రెండు వస్తాయి. జ్ఞానం వచ్చేస్తుంది, ఇంకోటి ఏమొస్తుంది, సంపద వచ్చేస్తుంది. జ్ఞానం అంటే నాలెడ్జ్, సంపద అంటే ప్రాస్పెరిటీ. వినాయకుడి భార్యలు ఎవరు? ఒకటి జ్ఞానం, రెండు ఈ సంపద. ఆ రెండు ప్రసాదించేవాడే వినాయకుడు, వాడే గణేశుడు, వాడే ఓంకార స్వరూపుడు. వాడే ప్రణవస్వరూపుడు. అంటే పంచ విషయాలు లేనప్పుడు, పంచభూతాలు లేనప్పుడు, అసలు సృష్టి లేనప్పుడు ఏదైతే ఉందో వాడే వినాయకుడు. ఈ పంచభూతాలు లేనప్పుడు, ఈ జీవకోటి లేనప్పుడు, పంచ విషయాలు లేనప్పుడు, పంచేంద్రియాలు లేనప్పుడు అసలు సృష్టి ఆరంభం అవ్వకముందే ఏదైతే ఉందో వాడే వినాయకుడు. అసలు ఈ నేరిపోతే నువ్వు పోతావు అనక అందరికీ నేనంటే ఇష్టం అండి. భగవాన్ అనువారి దొంగనైనా నీకు అంత ఇష్టంగా ఉంది, నిజమైన ఇంకెంత ఇష్టంగా ఉంటుంది. మంచి దొంగనైనకే, చెడు దొంగనైనకే, దారిద్ర్యం దొంగనైనకే, ఐశ్వర్యం దొంగనైనకే, పుట్టుక ఈ దొంగనైనకి, చెడు ఈ దొంగనైనకి, వెలుగు ఈ దొంగనైనకి, చీకటి ఈ దొంగనైనకి, ఈ ద్వంద్వాలు ఈ ద్వైతాలని దొంగనైనకే. విఘ్నేశ్వరుడు అందరూ ముందు వినాయకుడు గుళ్ళోకి దేవుడు కొబ్బకాయలు పెడతారు అందరు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే దేవుళ్ళు ఎలక్షన్ పెడితే వినాయకుడిని ఎక్కేస్తాడు. పెద్ద పెద్ద గొడవలు అక్కర్లేదు, వినాయకుడు మీరు ఆకులు అవి కోసుకోడానికి ఇచ్చేస్తే సరిపోతుంది, మీకు ఓట్లు వేసేస్తాడు. వినాయకుడికి చెట్లు ఆకులు ఉంటాయి చూడండి, ఈ మామిడి ఆకులు ఆకులు ఈ ఆకులు కోసేసి ఆయన పడేస్తే వేసేస్తాడు. మనకు అనుభవం పెద్ద పెద్ద బంగారు వస్తువులు వెంకటేశ్వర స్వాములు పెద్ద కిరీటాలు ఆయనకి ఏం అక్కర్లేదు. ఈ ఆకులు చెట్లు ఆకులు ఉంటాయి తీసుకెళ్లి పూజ చేసేయండి, మీకు ఇచ్చేది ఇచ్చేస్తాడు. పెద్ద పెద్ద గుళ్ళు అక్కర్లేదు, చెరువుల పక్కన కాలాల పక్కన ఈ కాలాల పక్కన ఉన్నాడు చూడండి. ఇప్పుడు చెరువు చూసి వచ్చాను, వాడికి ఆకులు సరిపోతాయి. పెద్ద పెద్ద కిరీటాలు పెద్ద పెద్ద గొడవలు గొలుసులు బంగారు గొలుసులు వేండి గురించి ఏమో అక్కడ మీరు మీరు ఈ చెట్లు 10 చెట్లు 10 ఆకులు కోసుకుని ఇచ్చేయండి సంతోషం, అల్ప సంతోషం. వాడేంటి అల్ప సంతోషం, వాడికి ఏం అక్కర్లేదు, వాడికి ఆకే చాలు. ఆడు ఆకు పుచ్చుకుని మనకు అన్ని ఇస్తాడు వాడే వినాయకుడు. ఏం చేయదు వాడు అన్ని మనకి ఇస్తాడు, వాడికి ఏం అక్కర్లేదు, అన్ని ఆడే కావాలి ఇంకా మనకేం ఇస్తాడు. వినాయకుడికి ఏం అక్కర్లేదు వాడు అన్ని మనకి ఇస్తాడు, అన్ని ఆడికే కావాలనుకున్నప్పుడు ఇంక మనకేం ఇస్తాడు, మనకేం వాడు ఆడికి ఏం అక్కర్లేదు. వీడికి ఆకులు పెడితే చాలండి, 10 చెట్లు మీ ఇంటికి ఒక ఆకు కోసుకెళ్ళి అక్కడ పడేది పూజ చేసేయండి సరిపోయి. ఇంకా కొబ్బరికాయలు వాడు కొడతారు వినాయకుడు. అంటే వినాయకుడు చెప్పింది ఏంటంటే వినాయకుడు కొబ్బరికాయలు అంటే ఇష్టం. బంగారం వెండి పెద్ద టోపీలు ఊరేగింపులు ఏమో అక్క వరకు కొబ్బరికాయ వినాయకుడు దొరికింది కొబ్బరికాయ. అంటే కొబ్బరికాయ అహంకారాన గుర్తు. కొబ్బరికాయ దేనికి గుర్తు? మీరు అట్టి పండు ఒలిచినట్టు కొబ్బరికాయని ఒడవలేరు. కొబ్బరికాయని కొట్టి కొట్టి 5-6 సార్లు కొడితేనే కానీ అది పగలదు. అంటే కొబ్బరికాయ ఎంత కొట్టడం పగల కొట్టడం ఎంత కష్టమో అంతకంటే ఎక్కువ పగల మన అహంకారాన్ని మన అజ్ఞానాన్ని పగలగొట్టడం అంతకంటే కష్టం. నువ్వు కొబ్బరికాయ పగలగొట్టావా? లోపల నీళ్ళే నీళ్ళు, గుంజే గుంజు, కల కష్టపడి కష్టపడి కొబ్బరికాయ నువ్వు పగలగొట్టావా? నీకేం నష్టం లేదు, లోపల నీళ్ళే, లోపల గుంజే గుంజే గుంజు, నీళ్ళే నీళ్ళు లోపల. అలాగే నీ అహంకారం అనే కొబ్బరికాయను పగలగొట్టావా, దాన్ని విడగొట్టావా? లోపలన్నది జ్ఞానమే జ్ఞానము, ఆనందమే ఆనందము, శాంతి శాంతి, అది కొబ్బరికాయ. కొబ్బరికాయ వినాయకుడి కొబ్బరికాయలు కొట్టేయండి మన అహంకారాన్ని కొట్టుకోమని. ఈ కొబ్బరికాయ ఒక దెబ్బకు పోదు, 5-6 సార్లు 5-6 కొడితేనే కానీ అది పైన డెప్ప గట్టిగా ఉంటుంది. కొబ్బరికాయ డెప్ప ఎంత గట్టిగా ఉంటుందో అంత కోటి రైతులు గట్టి మన అహంకారం అంత గట్టిగా ఉంటుంది. అది కొట్టి కొబ్బరికాయ కొట్టి 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 కొడితే 5-6 సార్లు కొడితేనే కానీ అది పగలదు. పగలగొడితే లోపల నీళ్ళే, లోపలంతా గుంజే. అలాగే మన అహంకారాన్ని పగలగొట్టుకోగలిగితే, దాన్ని తొలగించుకోగలిగితే, దాన్ని మొక్కలు చేసుకోగలిగితే లోపల జ్ఞానం అనే గంగ, లోపల జ్ఞానం అనే గంగ. అదే కాదు సుఖ సముద్రం. అది ఏమి సముద్రం? అది ఉప్పు సముద్రం కాదు, సుఖ సముద్రం. ఒక్కసారి నీ హృదయంలో ఉన్న సుఖ సముద్రం పొంగి పొంగి నీ సహస్రాలను దానికి వచ్చి ఆ సుఖం నిన్ను ముంచేస్తుంది అయ్యా. ఆ సుఖ సముద్రం అక్కడ ఉండదు, హృదయంలోంచి ఒక్కసారి దీన్ని అమృత నాడి అంటారు, పరానాడి అంటారు. ఒక నాడి ఇది డాక్టర్లో ఒక నాడి ఉంటుంది, మన హృదయంలోంచి సహస్రాలంలో ఒక నాడి ఉంటుంది. అయితే మన స్కానింగ్ చూపి మన హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కానింగ్లు ఉంటాయి, మన లోపల ఏముందో చూస్తూ ఉంటారు. స్కానింగ్లు ఏ నరాలు ఎక్కడ ఉన్నాయో ఏంటి సరిగ్గా లేదు, స్కానింగ్ వల్ల కూడా కొన్ని రోగాలు తెలుస్తాయి. లోపల క్యాన్సర్ ఉన్నా మనకు తెలుస్తుంది, కానీ హృదయంలోంచి ఒక నాడి ఉంటుంది ఎక్కడి నుంచి సహస్రంలోకి, దాన్ని సుషుమ్న నాడి అమృత నాడి అంటారు. సుషుమ్న నాడు కదా అమృత నాడి అంటారు, నాడి అంటారు ఏదో నాడి. అయితే నాడి ఉన్నమాట స్కానింగ్కి దొరకదు. ఎప్పుడైతే నాడి ఓపెన్ అయిందో కొబ్బరికాయ కొట్టగా 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 ఎలా పగిలిపోయినట్టే అలాగే ఈ నాడి ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు తోరలో మట్టి ఉందనుకోండి, కాళ్ళలోంచి బోదిలోకి తోర ఉంది, తోర ఉన్నమాట నిజమే, అందులో మట్టి ఉందనుకోండి, మట్టి ఉంటే కాళ్ళ నీరు బోదిలోకి రాదు. అలాగే ఈ సహస్రాల నుంచి ఇక్కడ ఒక నాడి ఉంది, ఎక్కడికి హృదయంచి ఈ ఆధ్యాత్మిక హృదయంలోంచి సహస్రాలకు ఒక నాడి ఉంది, అది ఎప్పుడో మూసిపోయి ఉంటుంది. దాన్ని ఎవడైతే సాధన చేసి ఆ హృదయంలో అంతర్యాముగా ఉన్న ఆ ఈశ్వరుణ్ణి దైవంలో మనం అది ఓపెన్ చేయగలిగితే, ఏది ఆ నాడు ఓపెన్ చేయగలిగితే, ఇది సుఖ సముద్రం అంటే కాల్లోంచి బోదిలోకి వచ్చి తోములో ఉన్న మట్టిని తీసేస్తే సడన్గా వచ్చి కాల్లో నీరు ఎలా బోదిలో ఎలా పడిపోతుందో, ఈ సహస్రంలోంచి ఈ హృదయంలోంచి సహస్రానికి వచ్చి అమృత నాడు మూసిపోయి ఉంది, అది ఎప్పుడైతే మనం ఓపెన్ చేయగలుగుతామో ఒక్కసారి పొంగి వరదొచ్చినట్టు ఈ సుఖ సముద్రం, ఈ శాంతి సముద్రం, ఈ ఆనంద సాగరం ఒక్కసారి పొంగి మన సహస్రాలను ముంచేస్తుంది. అయ్యే అప్పుడు మరణం ఏంటి, పుట్టుకేంటి, చావు ఏంటి, స్నేహితులు ఏంటి, విరోధులేంటి, బంధువులేంటి, వాటర్ 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 ఎవరివే. అది కాదండి, వర్షం కుంభవృష్టి కింద కురిసేస్తారనుకోండి నరకా పల్లం ఏంటి, నీరు నీరు తక్కువ ఉన్నప్పుడు నరకా పల్లం, వర్షం వర్షం అమితంగా కురిసేసినప్పుడు ఇంకా నరకా లేదు పల్లం లేదు. అలాగే నీ సహస్రాలు హృదయంలో ఉన్నటువంటిది ఆ సుఖ సముద్రం, ఆ సాగరం సుఖ సాగరం, అది ముంచి నీ సహస్రాలను ముంచేస్తాను. నీకు విరోధి ఏంటి, నీకు స్నేహితుడేంటి, ఒకడు తక్కువ ఏంటి, ఒకడు ఎక్కువ ఏంటి, ఒకడు మంచి ఏంటి, ఇంకోటి చెడ్డ ఏంటి, ఇవన్నీ పోతాయి, నెలకా పొలాలన్నీ పోతాయి. వాటర్ 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 ఎవరిగా, ఎటు చూసినా సముద్రం, ఎటు చూసినా నీరే, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతే, ఎటు చూసినా ఆనందమే. నీకు ఆ చావు తాలూకు స్ఫురణ కానీ, ఆ లోకానికి స్ఫురణ కానీ నీకు రానే రాదు. వచ్చాక నిగ్రహించుకోవడం కాదు, రానే రాదు. మనకు అరూపస్థితి వచ్చే వరకు ఏదో రకమైన కోరిక వస్తూ ఉంటుంది. మనకి ఏదైనా ఒక రూపంతో ఒక పేరుతోటి ప్రాప్త్యం పొందుతున్నంత కాలం కోరికలు రాకుండా ఆగవు, ఏదో కోరిక వస్తూ ఉంటుంది. నీకు రూపం లేదన్న, నీకు రూపం ఉంటే కదా పేరు, నీకు రూపం ఉంటే రూపం ఉన్నవాడికి పేరు కానీ రూపం లేని వాడికి పేరు లేదు. నువ్వు ఎప్పుడైతే అరూపస్థితి పొందావో అరూపస్థితికి ఇంకా పేరు ఉండదు. అరూపస్థితిని ఎప్పుడైతే పొందావో ఇంకా నువ్వు కోరవలసిందని ఏముంటుంది, కోరటానికి ఏముంటుంది, ఏమి లేదు. నువ్వు ఒక రూపంతో తాదాప్యం పొందినప్పుడు, ఒక పేరుతో తాదాప్యం పొందినప్పుడే కోరికలు వస్తాయి. నువ్వు అరో నేమ్ బ్లెస్ అండ్ ఫారం బ్లెస్. నీకు వాళ్ళు ఏం చెప్తారంటే, మన బీబీ ఇక్కడ ఉంది బీబీ, వాళ్ళు ముస్లింస్ ఏం చెప్తారంటే, మీ హిందువులందరూ ఏదో విగ్రహాలను పెట్టుకుని పూజించుకుంటున్నారు, మా మతంలో దేవుడు ఉన్నాడు, మా మతంలో దేవుడికి రూపం లేదని వాళ్ళు ముస్లింస్ అలా చెప్తారు. మా హిందూ మతంలో కూడా దేవుడికి రూపం లేదు, దేవుడికి రూపం లేదు, కానీ మనం రూపాలను కల్పించుకుంటున్నాం. మీ రూపాలన్నీ కల్పించుకున్నారా కదా మీరు అంటారు బీబీ, ఆ మాటని అయితే మేము కల్పించుకున్నాం. ఎందుకు కల్పించుకున్నాం, కల్పించుకుని ఇంకో కల్పి ఇంకో ఇంకో గొడవ కల్పించుకుని ఈ కల్పించుకుని గొడవలు వదులుకుని అది కూడా వదిలేద్దాం. ఇప్పుడు కాళ్ళు ముళ్ళిరిగింది మనకి బీబీ, నువ్వేను నీకోసం చెప్తున్నాను అది, అంటే నీకు మాకు ఇక్కడ కొన్ని తేడాలు ఉన్నాయి, నీ మతం నీకంటే మీ మతానికి మా మతానికి. కాళ్ళు ముళ్ళిరిగింది, కాళ్ళు ముళ్ళిరిగింది, ఇంకో ముళ్ళు తెచ్చుకుంటాం, ఈ ముళ్ళు తీసేస్తాం, ఈ ముళ్ళు తీసేసి తీసేసిన ముళ్ళు మన జేబులో పెట్టుకో, మళ్ళీ రెండు ముళ్ళు తీసుకెళ్ళి బయటపడేస్తాం. అలాగే నా రూప బుద్ధి పోగొట్టడానికి, నా నామ బుద్ధి పోగొట్టడానికి ఒక దేవతా పురుషుణ్ణి, ఒక గురువు ఒక గురువుని ఆశ్రయిస్తాం. ఇది పోయిన తర్వాత అడిగి పోతుంది సహజంగా. నాకు రూపం అయినప్పుడు, నాకు పేరు అయినప్పుడు దేవుడికి మటుకి రూపం, మటుకి పేరు, మటుకి దేవుడికి ఎలా ఉంటుంది? నాకే ఒక రూపం లేనప్పుడు దేవుడికి రూపం ఎలా ఉంటుంది? నాకే ఒక పేరు లేనప్పుడు దేవుడికి పేరు ఎలా ఉంటుంది? మేము ఎందుకు కల్పించుకున్నామంటే బీబీ, మా రూప బుద్ధి పోవటానికి, మా నామ బుద్ధి పోవటానికి కొంతమంది దేవతలను కల్పించుకుని వాళ్ళు పూజించి ఈ రూప బుద్ధిలోంచి మమ్మల్ని విడుదల చెయ్యి, ఈ పిచ్చిలోంచి విడుదల చెయ్యి, ఈ మాయలోంచి మమ్మల్ని విడుదల చెయ్యి, ఈ మాయలో ఉండి మసి అవ్వకముందే మమ్మల్ని విడుదల చెయ్యి. ఈ రూప బుద్ధి పోయినప్పుడు ఈ రూపబుద్ధి పోవటానికి ఆ రూపాన్ని పట్టుకుంటున్నాం, ఈ నామబుద్ధి పోవటానికి ఆ నామాన్ని పట్టుకున్నాం. తర్వాత ఈ రూపబుద్ధి పోయిన తర్వాత, ఆ నామబుద్ధి పోయిన తర్వాత, ఆ రూపం ఎవడికైతే ధరించాడో ఆ రూపాన్ని మనం రూపంగా చూడకుండా దేవుడిగా చూస్తున్నాం. అప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఆ బుద్ధిని కూడా పోగొడతాడు. ఓ అరుణాచలేశ్వరుడు, ఓ అరుణాచలేశ్వరుడు, మోహము త్రిప్పి నీ మోహమరణించి నా మోహము తీరదా అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, నేను ఇప్పుడు ప్రపంచం అనే మోహంలో ఉన్నాను, నాకు ఈ పిచ్చి పట్టుకుంది, లోకం పిచ్చి పట్టుకుంది నాకు. ఒకసారి శ్రీశ్రీ గారు తెలంగాణకు ఉత్తరం రాశారు. శ్రీశ్రీ గారు అంటే కవి, పెద్ద కవి, సినిమాల్లో పాటలు అవి రాస్తారు. శ్రీశ్రీ మీకు తెలిసిన సాహిత్యంలో పెద్దవాడు. లేకపోతే ఆయన పుస్తకం రాస్తే దానికి ఫోర్వర్డ్ పరిచయం తెలంగాణ రాశారు, మూలానికంటే అద్భుతంగా రాశాడు ఆయన. ఒకసారి పెళ్లి కూతురిని అక్కడ కూర్చోబెడతారు, పెళ్లి కూతురు కంటే తోడు పెళ్లి కూతురు బాగుంటుంది, ఇంకా అందరూ పెళ్లి కూతురిని చుట్టూ మానేసి తోడు పెళ్లి కూతురిని చూస్తూ ఉంటారు. అలాగే శ్రీశ్రీ పుస్తకం రాశాడు, ఆ పుస్తకానికి పూర్వడు చలంగారు రాశారు, మూలానికి మించిపోయింది పరిచయం. అంత అపూర్వంగా రాసి అవసరం పడేశాడు, ఎక్కడి నుంచో కొట్టుకుని రాసిపడేసి. అదే మహాప్రస్థానం అనేది బుక్ ఉంది, ఈ సాహిత్యం మీకు తెలియదు, సాహిత్యం బాగా చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది మహాప్రస్థానం అని. అది దానికి పరిచయం రాశాడు, అంటే మూలం కంటే పరిచయం అద్భుతంగా రాసేసాడు, మూలానికి మించి రాశాడు. తిరుపతి వెంకట కవులు ఎక్కడికైనా వెళ్తూ ఉండేవారు, తిరుపతి వెంకట కవులు ఈ కవిత్వాలు అయితే చెబుతాం. వాళ్ళు ప్రశ్నలు వేసేవారు తిరుపతి వెంకట కవులు ఆ సంస్థానాల్లో. పూర్వం రాజులు పరిపాలన కదండి, ఏదో రెండు జిల్లాలకు ఒక రాజు, వాళ్ళు పరిపాలన చేస్తూ ఉండేవారు. వాళ్ళు పరిపాలన ఈ తిరుపతి వెంకట కవులు అక్కడికి వెళ్ళేవారు. ఏదో రాజుగారు ఏదో ప్రశ్నలు అడిగారు, ఈ తిరుపతి వెంకట కవులు అనేవారు, నువ్వేసిన ప్రశ్నలు మేము సమాధానం చెబితే మా గౌరవానికి భంగం, మా శిష్యుడు చెబుతారు విని అనేవారు. మా స్థాయిలో లేదు నువ్వు వేసే ప్రశ్న, ఏదో ప్రశ్న ఏదో చిన్న ప్రశ్న వేసావు, నీ బుర్రలో ఉండదు పెద్ద ప్రశ్న అనుకుంటున్నావు, మా షి నేను సమాధానం చెప్పం, మా శిష్యుడు చెబుతారు వినవయ్యా అనేవారు. వాళ్ళకి మీసాలు ఉండి తిరుపతి వెంకట కవులు, ఈ పక్కన మీసం ఈ పక్కన మీసం, ఆ మీసాలతో ఇల్లు వరకు కోర్టులోకి వాళ్ళు ఆస్థానం కవులు. వాళ్ళు ముందే చెప్పేవారు, ఒక ఒక మీసం సంస్కృతం, ఒక మీసం తెలుగు, ఒక మీసం తెలుగు భాష, ఒక మీసం సంస్కృత భాష. మీరు మమ్మల్ని సంస్కృతంలో కనుక ఏ పండితులను ఓడిస్తే ఓడిస్తే ఒక మీసం తీసేస్తాం, అప్పుడు ఒక మీసం తీయం. మీ తెలుగు భాషలో కనుక మమ్మల్ని ఎవరైనా ఓడిస్తే ఇంకో మీసం తీస్తాం. రెండు భాషల్లో ఓడించే వరకు ఈ రెండు మీసాలు పోయి ఈ రెండు మీసాలు పెట్టుకుని ఇలా తిరుగుతూ ఉంటా ఉన్నారు వెంకట కవులు. మీసాలు మటుకు తీయు అన్నారు. ఒక మీసం సంస్కృత భాష, ఒక మీసం తెలుగు భాష, ఆ ఓడించే వరకు మీ మీసాలు తీయు అన్నారు వాళ్ళు. మీ ప్రశ్నకి సమాధానాలు చెప్పడం మా గౌరవమైన భంగం, మా శిష్యులు ఉన్నారు వాళ్ళు చెప్తారు అనేవారు కొన్ని కొన్ని ప్రశ్నలు. ఐన్స్టీన్ దగ్గరికి వెళ్ళి ఆరు నాలుగు ఎంత అడిగితే ఏమనుకుంటాడు, కానీ ఐన్స్టీన్ చెప్పాడు పాపని బుద్ధిమంతుడు, తిరుపతి వెంకట కవులు అంటాడు కాదు ఆయన. ఐన్స్టీన్ల గొప్పతనం ఏంటంటే ఒకటో తరగతి వెళ్ళిన వాళ్ళు అడిగినా పాపం ఐన్స్టీన్ తెలియదు ఒకటో తరగతి వాళ్ళకి, వాళ్ళు అడిగినా లెక్క చెప్పేవాడు. తిరుపతి వెంకట కవులు అంటాడు కాదు పాపం ఆయన, మా మేధస్సు సముద్రం లాంటిది, ఆ లోతు నువ్వు చూస్తావా రాజా అనేవారు వాళ్ళు. మా మెదడు సముద్రం లాంటిది, సముద్రానికి లోతేంటి, సముద్రానికి లోతు సముద్రంలో దిల్లీ దిల్లీ కొలిది లోతే దానికి. అలాగే మాకున్న భాషాజ్ఞానం సముద్రం లాంటిది, నువ్వు మా లోతును చూద్దావు అనుకుంటున్నావా అనేవారు. లోతును చూడటానికి ప్రయత్నం చేస్తే నువ్వే మునిగిపోతావు. ఆ తిరుపతి కవుల్లో ఒక ఆయన పూర్వీకులు ఎండగండి, ఈ భీమవరం దగ్గర ఉన్న ఎండగండి ఒక ఆయన పూర్వీకులు, తాతగారు ముత్తాతగారు వాళ్ళు తిరుపతి వెంకట కవుల్లో ఒక ఆయన ఎండగండి ఆయనది, అందులో ఒక ఆయనది పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండి. ఇప్పుడు ఎక్కడ చెప్తున్నాము, ఎక్కడికి పోయాం, మళ్ళీ మధ్య మధ్య ఎక్కడికి పోతున్నాం అని పోనా, మోహము తిప్పి నీ మోహం అనొచ్చి నా మోహము తీరదా అని ఆచార. అంటే ఇప్పుడు బీబీ గురించి ఇప్పుడు ఈ సమస్య వచ్చింది అంటే అది ఏమన్నారంటే, అంటే వాళ్ళకి రూపం అంటే ఇష్టం, గాడ్ ఇది ఫార్మ్లెస్, గాడ్ ఇది నేమ్లెస్. మేము కూడా అలాగే చెప్తాం, భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి నామం లేదు, కానీ ఆ రూపరహిత స్థితిని ఆ నామరహిత స్థితిని మనం అది పట్టుకోవటానికి అల్టిమేట్ ఆ చివరి స్థితిని ఆ పరమస్థితిని ఆ చిటారు కొమ్మని పట్టుకోవటానికి ఏదో ఒక రూపాన్ని నామాన్ని ఉపయోగించుకుంటాం అంతే. ఇప్పుడు బిల్డింగ్ కడతాం, ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు చుట్టూరు ఇది వేస్తాం, దాన్ని ఏదైనా పరంజ అంటారు, ఆ పరంజ వేస్తాం. మేడ కట్టేశాక పరంజా ఉంచుకోం, పేరా పరంజ తీసేస్తాం. అలాగే నామరూపాలను పరంజా కింద ఉపయోగించుకుంటాం, ఆ మేడ కట్టేక పరంజా తీసేస్తాం. ఆ రూపరహిత, ఆ రూపరహిత స్థితి, ఆ నామరహిత స్థితి, ఆ క్రియారహిత స్థితి, ఆ కర్తృత్వరహిత స్థితిని పొందాక ఈ నామరూపాలు ఇంకా ఉండవు. మాకు ఇవరికే మెట్టులు, ఇప్పుడు ఆ మేడపైకి వెళ్ళడానికి మెట్లు కట్టారు. మెట్లు ఎందుకు కట్టారు, మేడపైకి వెళ్తాను మెట్ల కోసం మెట్లు కట్టలేదు మేడపైకి. అలాగే నామరూపాలు అంతవరకు మెట్లు అంటే మోహము తిట్టి నీ మోహం అనర్చి నా మోహము తీరదా అరుణాచల. అంటే ఇప్పుడు నేను ప్రపంచ మోహంలో ఉన్నాను, ఇది ఇక్కడ విని నువ్వు సరిదా, ఈ ప్రపంచ మోహంలో ఉన్నాను నేను. ఈ ప్రపంచ మోహం పట్టడానికి, ఈ ప్రపంచం యొక్క మోహంలో నుంచి నేను బయటపడటానికి నీ మోహంలో పడ్డాను. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన, బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు అంత తెలివైన వాళ్ళు అంటే వాళ్ళు మన రాజ్యాన్ని ఎలా ఆక్రమించుకున్నారంటే మన దేశంలో ఐకమత్యం తక్కువ, పూర్వం తక్కువ ఇప్పుడు తక్కువ, తర్వాత దేశభక్తి లేదు, దేశం మీద గౌరవం లేదు, ఇది మన దేశం అనే భావం లేదు, పూర్వం లేదు ఇప్పుడు లేదు. దేశం కోసం పార్టీలు ఉన్నాయి కానీ పార్టీల కోసం దేశం లేదు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారంటే ఎవరిద్దరు రాజులు ఉండేవారు అనుకోండి, ఒక రాజు పక్క వెళ్ళేవారు, ఓ రాజు పక్క వెళ్ళి ఆ రాజును ఓడించేసేవారు. తర్వాత ఈ రాజును ఏమన్నారంటే నువ్వు మాకు అనుకూలంగా ఉండాలి, మాకు నువ్వు కప్పం కట్టాలి, పన్నులు కట్టాలి, లేకపోతే నిన్ను చంపేస్తాం వాడు, ఇంకా అది దాసోహం అనేవాడు. అలా దేశం అంతా ఆక్రమించేసి, అంటే ఇద్దరు శత్రువులు ఉన్నారనుకోండి, ఓ శత్రువుని జారి తీసేవారు, ఈ శత్రువు చేత ఆ శత్రువుని చంపేసేవారు. ఇప్పుడు ఈ శత్రువుని నువ్వు మాకు మాకు అనుకూలంగా ఉంటే నేను బతకనిస్తాను, లేకపోతే నేను ఆడి పట్టిన కట్టి నీకు పడుతున్నా అంటారు. అవి దాసోహం అనేవాడు, అంటే ఆడికి 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 ఆడి తరఫున వీడు పరిపాలనగా ఉండేవాడు, ఆడి తరఫున వీడు పన్నులు కట్టుకునేవాడు, ఆ పన్నులు కట్టుకున్న దాంట్లో వీడికి కొంత గవర్నమెంట్ కొంత. బ్రిటిష్ వాళ్ళ దేశాన్ని అంతా ఆక్రమించేశారు. వాళ్ళకి శక్తే కాదు యుక్తి కూడా ఉంది, అంటే తుపాకీలే కాదు, దగ్గర తుపాకులు ఉండే వాళ్ళకి తుపాకులే కాకుండా యుక్తి ఉండేది. ఇద్దరు శత్రువులు ఉన్నారనుకోండి, ఇద్దరు శత్రువుల మీద ఒకసారి దెబ్బలాడికి వెళ్ళేవారు కాదు, ఒక శత్రువుతో స్నేహం చేసుకున్నారు, ఆ శత్రువుని బట్టి ఈ శత్రువుని తరివేశారు, తర్వాత నువ్వు మాకు లోబడి ఉండని వారు, లోబడి ఉండకపోతే నేను కూడా చంపేస్తాను. అలా దేశాన్ని అంతా ఆక్రమించారు. అలా మన భారతదేశంలో దేశభక్తి లేదు, ఐకమత్యం లేదు, దేశం అంటే ప్రేమ లేదు. అది ఇప్పుడు తెలంగాణ ఎందుకు చెప్పండి అసలు, ఎందుకు తెలంగాణ, మా మా తెలంగాణను కొంచెం బాగు చేయండి అని అడిగితే తప్పులేదు. ఓ ఎన్ని జిల్లాలకు ఒక జిల్లాకు ఒక రాష్ట్రం ఇస్తారా, హిస్టరీ రిపీట్ షిఫ్ట్ సెల్ఫ్ అంటారు చరిత్ర బాగా చదివిన వాళ్ళు. చరిత్ర జరిగిందే మళ్ళీ జరుగుతూ ఉంటున్నాను. సంసారం కూడా అంతే, చేసుకునే పనే చేసుకుంటూ ఉంటారు, అదే సంసారం. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని, అంటే చరిత్ర జరిగిందే జరుగుతున్నారు. అంటే ఈ దేశంలో పూర్వం ఐకమత్యం లేదు, ఇప్పుడు కూడా ఐకమత్యం కనపడటం లేదు, మళ్ళీ బానిసత్వం వస్తే రావచ్చు. మనకి దైవభక్తి ఎలా లేదు, దేశభక్తి కూడా లేదు. ఆ రోడ్డు ఎవరిది అనుకోవటం, ఆ కాలువ ఎవరిది అనుకోవటం, అవుట్లెట్ ఆ లెటర్ను టాయిలెట్ అవుట్లెట్ కలిసిన కాళ్ళ పెట్టేయటం, నరసాపురం కాలువ నిండా అయ్యే ఆ నీళ్ళు మళ్ళీ మనం తాగటం, ఆ టాయిలెట్ అవుట్లెట్స్ కాళ్ళను పెట్టేయటం, ఆ కాళ్ళ నీళ్ళు మళ్ళీ ప్రజలు తాగటం. ఆ కాళ్ళ నీళ్ళు మన దేశం వాళ్ళు తాగుతున్నారా, లేదా అమెరికా వాళ్ళు వచ్చి తాగుతున్నారా? నరసాపురం కాళ్ళ నీళ్ళు అమెరికా వాళ్ళు వచ్చి తాగుతారా? ఈ భీమవరం కాళ్ళ నీళ్ళు అమెరికా వాళ్ళు వచ్చి తాగుతారా? మన నీళ్ళు మనమే తాగుతున్నాం కదా, అవుట్లెట్స్ అందులో టాయిలెట్ అవుట్లెట్స్ పెట్టేస్తున్నారు. అసలు దురదృష్టం ఏంటంటే ఈ కంట్రీకి ఐక్యమత్యం లేదు, దేశభక్తి లేదు. అలా ప్రతి మంత్రి కూడా, ప్రతి ఎమ్మెల్యే కూడా వినాయక చవితి మీటింగ్ అవనండి, ఇంకో మీటింగ్ అవనండి, లేదా వాళ్ళ పార్టీ మీటింగ్ అవనండి, అది ముందు దేశం గురించి చెప్పాలి. దేశం గురించి ముందు చెప్పాలి, దేశంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాలి. అనవసరమైన వాగ్దానాలు చేయకూడదు, అనవసరమైన వాగ్దానాలు చేయకూడదు. చేసి దేశం యొక్క పరిస్థితి ఇది ఇలా ఉండాలని చెప్పాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించుకోమని చెప్పాలి. మీకు అన్నీ ఇచ్చేస్తాం, అన్నీ ఇచ్చేస్తామంటే, ఈ మధ్యన బ్యాంకుల్లో అవసరం లేని వాళ్ళు కూడా డబ్బు అప్పులు తీసుకుని పట్టిపోతున్నారు. చివరికి అలాగెవరో ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీలు ఎలాగైతే దివాళా తీసేసినాయో, బ్యాంకులు కూడా దివాళా తీసేసే రోజులు వస్తాం. ఒక 50 సంవత్సరాలు అప్పటికి మనం చచ్చిపోవచ్చు. బ్యాంకులు కూడా దివాళా తీసి రోజులు మనం కళ్ళతోడు చూస్తే చూడవచ్చు. అందరూ డబ్బు పట్టిపోతుంది, ఎవడో బ్యాంకు డబ్బు కట్టకపోతే బ్యాంకు దివాళా చేయకుండా ఏం చేస్తుంది? అప్పులు పట్టుకెళ్ళండి, అప్పులు పట్టుకెళ్ళండి, అప్పులు పట్టుకెళ్ళండి అంటే దానికి అర్థం ఏంటి? అసలు అవసరమైన కూడా డబ్బు పట్టిపోతాం బ్యాంకులది. ఏమైనా మీకు అవసరం లేదు కదా, మీరు ఎందుకు డబ్బు పట్టుకెళ్తున్నారంటే, ఇక్కడ అద్దెపై వడ్డీ కదా, బ్యాంకు వడ్డీ బయట వ్యాపారం వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు కదా అంటున్నారు. ఇప్పుడు బ్యాంక్ అంటే వడ్డీ వ్యాపారం, బ్యాంక్ అంటే ఏంటో, బ్యాంకు వాళ్ళు వడ్డీ వ్యాపారం చేసుకుంటారు అంతే. మనకేమో మన దగ్గర ఏమో 30 వడ్డీ పుచ్చుకుంటారు, వాళ్ళు 1 రూపాయి వడ్డీకి ఇస్తారు, అదే బ్యాంకు. మనకు వడ్డీ ఇచ్చేటప్పుడేమో 30 వడ్డీ ఇస్తారు, మళ్ళీ మన దగ్గర డబ్బు వాళ్ళు ఇచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళు డబ్బు మన దగ్గర వాళ్ళు డబ్బు ఇస్తారని 1 రూపాయి వడ్డీ పుచ్చుకుంటారు. మన డబ్బు అక్కడ దాచుకుంటాం అనుకోండి, 30 ఇస్తారు, వాళ్ళు మనకు డబ్బు ఇస్తారని 1 రూపాయి వడ్డీ పుచ్చుకుంటారు, అదే బ్యాంకు. బ్యాంక్ అంటే వడ్డీ వ్యాపారం, అందుకంటే ఏం లేదు. మరి పుచ్చుకొని చచ్చిన వాళ్ళందరూ మళ్ళీ బ్యాంక్ కట్టకపోతే బ్యాంక్ దివాళా తీకేం చేస్తున్నది? ఈ మధ్య ఒక మంత్రి గారు అంటున్నారు, ఇన్ని గొడవలు ఎందుకని, బ్యాంకులో డబ్బులు పెట్టుకోవడం ఎందుకు, ఎవరినైనా కాగితాలు ముద్ర చేసేసుకోమంటే మంచిది కదా అంటున్నాడు. ఈ బ్యాంకులో అప్పులు అన్ని తెచ్చుకోవడం ఎందుకు, ప్రసిద్ధి చేసి ఒకరిని ఎవరికి ఎంత డబ్బు కావాలంటే ముద్రను చేసేసుకోమని అంత తెలివైన మంత్రులు ఉన్నారు మనకి. నిజంగా మంత్రి గారు చెప్పినట్టే మనం కనుక చేస్తే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే జేబులో డబ్బులు పెట్టుకెళ్ళి సంచులో వంకాయలు తెచ్చుకుంటున్నాం. ఆ మంత్రి గారు చెప్పినట్టు కనుక చేస్తే సంచులో డబ్బులు పెట్టుకుని జేబులో వంకాయలు తెచ్చుకోవాలి. ఈ మంత్రులు మన పరిపాలన అంటున్నాడు. ఎవరికి ఇష్టమైన డబ్బు అని ప్రసరించి కొట్టేసుకోమని వచ్చింది కదా, ఎంతమందికి ఇస్తాం బ్యాంకులో డబ్బులు అంటున్నాడు. అది అలా ఉంది పరిపాలన. అబ్రహం లింకన్ ఒక మాట చెప్పాడు, నన్ను ప్రజలు ఎన్నిసార్లు ఓడించినా వాళ్ళకి మంచి అనేది, వాళ్ళకి ఏది మంచి అది చేస్తాను, కానీ ఓట్ల కోసం ఒక పని చేయడని చెప్పాడు లింకన్. గవర్నమెంట్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ద పీపుల్. నేను ఎన్నిసార్లు ఓడిపోయినా ప్రజలకు ఏది మంచో అది చేస్తాను, కానీ ఎలక్షన్లో నడ్డటానికి మటుకు ఒక పని కూడా చేయను. మీరు నన్ను ఎన్నిసార్లు ఓడించినా ఇష్టమే నాకు, మీ ఓట్లు నాకు అక్కర్లేదు, మీ ప్రేమ మీరు బాగుపడటం నాకు ముఖ్యం. మీరందరూ నాకు ఓట్లు వేసి మీరు పాడైపోతే నాకెందుకు అది, ఆ వాట ఆ నెగటివ్ నాకెందుకు? లింకన్ అన్నాడు, మీకు ఏది మంచో అది చేస్తాను, కానీ మీరు నన్ను ఓడించినా మీకు నేను మంచి చేయటం మాన్నాను. మీకు ఏది మంచో అది నేను చేస్తాను, కానీ మీ కోరింది నేను చేయను. మీకు సారా సాధించి నేను ఓట్లు వేయించుకోవటం ఏంటి? అలాగే పాపం ఓడిపోయాడు, ఎప్పుడు చూసినా ఓడిపోవటమే. చివరికి ఎప్పుడు ఒకసారి ప్రెసిడెంట్ అయిపోయాడు అమెరికా, ఒకసారి ప్రెసిడెంట్ అయిపోయాడు. అయితే వినాయకుడికి ఎంత పొట్ట ఉంటుంది, అబ్రహం లింకన్కి పొట్ట కూడా అట్లా ఉండదు. అంటే నిజంగా అంత పొట్ట ఉందని కాదు, ఇలా పలచగా ఉండేవాడు, చొక్క వేసుకున్నాడు, లాగ్ వేసుకున్నాడు, చేతులు బ్యాగ్ పెట్టుకుని పోస్ట్ మ్యాన్ లాగా వెళ్ళిపోతూ ఉండేవాడు. వినాయకుడికి ఎంత పొట్ట ఉంటుంది, వినాయకుడికి అంత పొట్ట ఎందుకు పెట్టాయంటే మన కోసం ఆ పొట్ట పెట్టుకుంది. వినాయకుడికి అంత పొట్ట ఎందుకంటే జీవితం అన్నాక లాభం వస్తుంది, నష్టం వస్తుంది, గౌరవం వస్తుంది, అగౌరవం వస్తుంది, తర్వాత మేలు వస్తుంది, కీడు వస్తుంది, శుభం వస్తుంది, అవశుభం వస్తుంది. ఇవన్నీ మనం జీర్ణం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం జీర్ణం చేసుకోవాలి. మీరు ఎన్ని కష్టసుఖాలు జీర్ణం చేసుకోవాలి, తక్కకూడదు. కొంతమంది ఎప్పుడు మనుషులు కక్కుతూ ఉంటారు, జీర్ణం అయిన వాళ్ళు కక్కరు, జీర్ణం అవ్వని వాళ్ళే కక్కుతారు. అలాగే ఇంత పొట్ట ఎందుకంటే మీరు తిన్నది జీర్ణం చేసుకుని జీర్ణం చేసుకోకపోతే కక్కుతారు. ఈ కష్టసుఖాలు జీర్ణం చేసుకున్నాను చెప్పడానికి వినాయకుడికి ఆ పొట్ట. చాలామంది మనుషులు జీర్ణం చేసుకున్నాడు తక్కువ మంది ఉంటారు, కక్కి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కొంచెం కష్టం వస్తే చాలా రోడ్డు మీద పడిపోతారు. వినాయకుడి పొట్ట మన కోసమే, అది కూడా మనకు టీచరు. వినాయకుడి పొట్ట కూడా మన అంటే జీవితం అన్నమాట, అనేక రకాలు కూడా వస్తాయని భరించాలని, అదే పొట్ట. ఆ పొట్ట గుర్తుంది వినాయకుడి శుభ్రంగా ఏది వచ్చినా జీర్ణం చేసే, పెద్ద పెద్ద ఉండరాలే జీర్ణం చేసేసుకుంటారు, పెద్ద పెద్ద కుడుగులు తినేసి జీర్ణం చేసేసుకుంటారు. మనకు అయితే డైరియా పట్టుకుంటున్నాయి, విరేచనాలు పట్టుకుంటాయి, కాదని కుడుగులు కుడుగులు తిరిగి ఆయన తిరిగి దాన్ని తింటా అంటే అడిగిపోయి పడుతుంది, పొంగరించి కరగదు. ఆ పొట్ట మన కోసమే, జీర్ణం చేసుకోమని. జీవితం ఎప్పుడు ఒక రకంగా ఉండదు, యూనిఫార్మ్గా ఉండదు. ఎంతటి వాడికైనా రమణ మహర్షి గారు చెప్పారు, ఆయన నాకు అరుణాచలం వచ్చినప్పుడు ఆకలి బాధ, ఇప్పుడు అజీర్తి బాధ అని. అరుణాచలం వచ్చిన కొత్తలో ఆకలి బాధ, ఇప్పుడు ఆశ్రమం పెట్టాక అజీర్తి బాధ. అప్పుడు దేహం అలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు దేహం ఇలా ఉండవలసి వచ్చింది. కానీ జ్ఞానం ఒకటే, అప్పుడు ఏం జ్ఞానం ఇప్పుడు అంటే, జ్ఞానంలో తేడా లేదు, ప్రారంభంలో తేడా. దేనికి ప్రారంభం? దేహానికి ప్రారంభం. పుట్టిన దానికి ప్రారంభం ఉంటుంది కానీ పుట్టిన దానికి ప్రారంభం ఉండదు. పుట్టిన దానికి చావు ఉంటుంది కానీ పుట్టిన దానికి చావు ఉండదు. పుట్టిన దాన్ని కత్తిని పెట్టి నరకొచ్చాం కానీ పుట్టిన దాన్ని కత్తిని పెట్టి ఎవరు నరకలేరు. పుట్టిన దాన్ని నిప్పు పెట్టి కాల్చొచ్చాం కానీ పుట్టిన దాన్ని నిప్పు పెట్టి ఎవరు కాల్చలేరు. వినాయకుడి పొట్టే మనకు గురువు. అందరు వినాయకుడి బొమ్మను పెట్టుకొని, ఎందుకంటే వాడు పొట్టే మన గురువు. ఈ మధ్య ఇంకోటి ప్రశ్న వేశారు, ఈ మధ్యన మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న అడిగాడు, అది గుర్తొస్తుంది. వినాయకుడిని నవరాత్రులు చేశాక ఉస్సేన సాగర్, హైదరాబాద్లో ఉస్సేన సాగర్ అయ్యి ఉన్నాయి. ఈ మట్టితోడు చేస్తారు కదా, ఈ బొమ్మను తీసుకెళ్ళి ఉస్సేన సాగర్లో కలిపి వస్తారు. బీబి నీ కోసమే చెప్తాను, నువ్వు శ్రద్ధగా వినాలి. ఇది ఒకళ్ళు అడిగారు, హిందువులే, ముస్లింలు అడగలే, హిందువులు అడిగారు. 9 రోజులు పూజిస్తారా బొమ్మనే, మరి 10 రోజులు తీసుకెళ్ళి ఉస్సేన సాగర్లో నీటిలో కలిపేస్తున్నారు, ఇదేంటండి అని. అంటే ఏంటంటది, అది మట్టితోడు చేశారా బొమ్మ? మట్టితోడు చేశారు. ఇప్పుడు ఏమవుతుంది, నీటిలో కలిపిస్తా బొమ్మ అనంతం అయిపోతా. బొమ్మ దాని రూపాన్ని పోగొట్టుకుంటాను, రూపాన్ని పోగొట్టుకుని ఏమవుతుంది, అనంతం అయిపోతుంది. ఏమైపోతుంది? అనంతం అయిపోతుంది. అలాగే మనం కూడా రూపబుద్ధిని పోగొట్టుకుంటే నామబుద్ధిని. వినాయకుడిని నీటిలో కలిపితే అనంతం ఎలాగైపోతున్నాడో మనం కూడా అనంతం అయిపోవాలి. ఎప్పుడైపోతాం? వినాయకుడికి ఆ రూపం పోయినప్పుడు, మనకు కూడా రూపబుద్ధి పోయినప్పుడు, నామబుద్ధి లేనప్పుడు అనంతరం అయిపోతుంటాడు. అంతటా ఉంటాం, అనంతరం అయిపోతాం. దాని గుర్తు కోసం ఈ వినాయకుడు నీటిలో కలుపుతారు. నీటిలో కలిపితే బొమ్మ ఏమవుతుంది? మట్టి బొమ్మ కరిగిపోతుంది. కరిగిపోతే ఏమవుతుంది? చెరువంత వ్యాపిస్తుంది. అలాగే మనం అనంతరం అయిపోవాలి దాని గుర్తు. అంటే ఇప్పుడు రూపం దేనికోసం? సపోర్ట్ కోసం. నామం దేనికోసం? సపోర్ట్ కోసం. బట్ గాడ్ ఇస్ ది ఫారం లెస్, నేమ్ లెస్, యాక్షన్ లెస్, బట్ లెస్, డెత్ లెస్. మళ్ళీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళి మనం మళ్ళీ వెనక్కి వస్తున్నాం అంట. మళ్ళీ బ్యాక్ రావాలి. ముందుకు వెళ్తాం తేలికి, మళ్ళీ వెనక్కి రావడం కష్టం. మరి ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాం, ఎక్కడికి వస్తున్నాం? మోహము తిరిగి నీ మోహం అని వచ్చి నా మోహము తీరదారి నాచల. ఈ ప్రపంచం యొక్క మోహం పోగొట్టడం కోసం అరుణాచలిస్తాడు. నీ మోహంలో పడ్డాను. ఎవరి మోహంలో పడ్డాను? నీ మోహంలో పడ్డాను. ఇప్పుడు నీ మోహం పోగొట్టుకుంటేనే కానీ నేను పరమస్థితిని పొందలేను. వేరు బుద్ధి కూడా పోదు. దేవుడు వేరు, నేను వేరు, దేవుడు వేరు, నేను వేరు, నువ్వు వేరు, నేను వేరు, ఇద్దరం. మరి నువ్వు వేరు బుద్ధి ఉన్నంతకాలం ఆనందం అందదు. ఈ మధ్యన భార్య భర్తతోడు చెబుతాం ఉత్తరాయాత్రలకు వెళ్ళొద్దాం. భార్య ఏం చెబుతుంది? ఈ మధ్యన భర్తతోడు ఏమన్నా మన ఇద్దరం ఉత్తరాదయాత్ర. ఆ భర్త ఏమంటున్నాడు? నా దగ్గర డబ్బులు ఏమంటున్నాడు. ఆ భర్త ఏమంటున్నాడు? పాపం మంచి అయినా నా దగ్గర డబ్బులు ఏమంటున్నాడు? నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా భార్య అంటాడు. నీ డబ్బులతో నేను ఉత్తరాయాత్ర చేయమంటావు అని భర్త అంటున్నాడు. అయితే మీరు నేను వేరా అంటాను. ఆ భర్త అంటున్నాడు, భార్య అంటుంది నా దగ్గర డబ్బులున్నా చేస్తానంటుంది. నీ డబ్బులతో నన్ను యాత్రలకు వెళ్ళమంటావా అన్నాడు భర్త. అంటే భార్య అంటుంది, అయితే నీ డబ్బులు వేరు, నేను డబ్బు నా డబ్బులు వేరు అన్నమాట. అంటే విడదీసి మాట్లాడుతున్నారంటేనే భార్య అంటాడు. ఆ గోళ మనం వదిలేద్దాం, అది ఉత్తరాది యాత్ర కూడా. అలాగే అరుణాచలేశ్వరుడు నువ్వు నేను వేరు బుద్ధి ఉందనుకో, మళ్ళీ నేను జీవుడని నువ్వు దేవుడు అని ఇలా భార్య భర్తలు దెబ్బలాటల కింద ఉంటాయి. నా డబ్బు అంటే నా డబ్బు, నీ డబ్బు పెట్టుకుని నేను వెళ్ళటం ఏంటని ఆయన అంటాడు. మీ డబ్బు నా డబ్బు వేరని ఈవుడు అంటుంది. మొత్తమే పేచి ప్రారంభం. అలాగే వేరు బుద్ధి ఉన్నప్పుడు నువ్వు దేవుడు, నేను జీవుడు, నేను దేవుడు అనుకున్నప్పుడు వేరు బుద్ధి ఉన్న, వేరు బుద్ధి కూడా ఉండకూడదు. వేరు బుద్ధి కూడా ఉండకూడదు. అంటే ప్రపంచం యొక్క మోహం పోగొట్టుకోవడానికి నీ మోహంలో పడ్డాను. ఇప్పుడు నీ మోహం కూడా నీ మీద నాకున్న మోహం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నం చేసినా నేను సఫలం అవ్వలేను. నీ మీద నా మోహం కూడా నీ దయతోటేనే పోతుంది. అంటే నీ మీద నాకు మోహం పోగొట్టాను కూడా నీ దయ పంపించాడు నాచలేశ్వరుడు. ఇప్పుడు రూపం ఎక్కడుంది? నీ మీద నాకున్న మోహాన్ని కూడా, నీ మీద నాకున్న మోహాన్ని తొలగించడానికి కూడా నీ దైవంలే పోవాలి, నీ అనుగ్రహంలో పోవాలి, నీ కటాక్షంలో పోవాలి. కరుణా స్వరూపుడైనవయ్యా, పైగా రాళ్ళ గుట్ట కింద కనిపిస్తున్నావు. నువ్వు ద్వయా స్వరూపుడైనవయ్యా, కరిణాచలం ఎంత దయగలవాడంటే అరుణాచలంలో ఉండక్కర్లేదు, స్మరించినా సరిపోతుంది, జ్ఞానాన్ని ఇచ్చేస్తావు. అరుణాచలంలో ఉండక్కర్లేదు, అరుణాచలని అరుణాచలం 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 అని స్మరించినా చాలు అయ్యా, జ్ఞానాన్ని ఇచ్చేస్తావు, పవిత్రతనిస్తావు, ప్రవీణతనిస్తావు, బుద్ధినిస్తావు, అన్నీ ఇస్తావు, భౌతికమైన విషయాలు కూడా నువ్వు నెరవేరుస్తావు, అన్నీ ఇస్తావు, అన్నీ ఇచ్చి మోక్షాన్ని ఇస్తావు, అన్నీ ఇచ్చి ఆత్మజ్ఞానాన్ని ఇస్తావయ్యా. నువ్వు పైకి రాళ్ల గొట్టె కింద కనిపిస్తున్నావు, నువ్వు కరుణాసముద్రుడు, దయాసముద్రుడు. నిన్ను స్మరిస్తే చాలు, ఇక్కడ ఉండటం కూడా అక్కర్లేదు. ఎక్కడున్నా నిన్ను స్మరిస్తే చాలు, నువ్వు మోక్షాన్ని ఇస్తావన్న సంగతి చాలామందికి తెలియదు. నీ గొప్పతనం ఇతరులకు చెప్పడం కూడా నీకు ఇష్టం ఉండదు. అయినా నీ ఔన్నత్యుని ఇతరులకు చెబుతున్నాను, ఈ పొరపాటు చేస్తున్నాను, నన్ను క్షమించి ఆశ్చర్యించి అరుణాచలేశ్వరుడు. అరుణాచలేశ్వరుడు నువ్వు ఎంత పెద్దవాడు అంటే నీ వైభవం ఎటువంటిదంటే డైరెక్ట్గా నీకు నేను భక్తుని అక్కర్లేదు. నీ భక్తుడిని, నీ భక్తులు కొంతమంది ఉన్నారు లోకంలో, నీ భక్తులకు ఒక భక్తునిగా తయారు చేయడానికి అరుణాచలేశ్వరుడు నాకు అంతే చాలు, డైరెక్ట్గా నీ భక్తుని నేను అవ్వక్కర్లేదు. లోకంలోని నీ భక్తులు కొంతమంది ఉన్నారు, నీకే నేను భక్తుని అక్కర్లేదు. లోకంలో నీ భక్తులు కొంతమంది ఉన్నారు, నీ భక్తులకు ఒక భక్తునిగా నన్ను తయారు చేయి, నేను తరించిపోతాను, అదే చాలు నాకు, అంత మాత్రమే చాలు, నేను తరించిపోతాను. అరుణాచలేశ్వరుడే నేను సరదాగా అరుణాచలం 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 ముచ్చట కోసం నేనున్నాను, నేను ముచ్చట కోసం సరదా కోసం అరుణాచలం 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 అని ఏమన్నాను. ఏదో అరుణాచలం అరుణాచలం అంటే మింగేస్తా ఉన్నాను తిరిగి, ఏదో అరుణాచలం 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 నేను ఏదో సరదా కోసం ఏదో ముచ్చట కోసం ముద్దు కోసం అనుకుంటే నీ యొక్క దయనే వరలో పడిపోయాను నేను, నీ అనుగ్రహం అనే వరలో పడిపోయాను, నీ కటాక్షం అనే వరలో పడిపోయాను. ఆ వరలో పడిపోయే నీ వరలో పడిపోయే వరకు నీ వరలో పడిపోయేవన్న సంగతి నాకు తెలియలేదు. పోనీ ఇప్పుడు పారిపోదాం అనుకుంటున్నాను, నీ నోట్లో పడ్డాక ఎక్కడ పారిపోతాను వారి నాచాల, నీ నోట్లో పడ్డాక నీ దయలో పడ్డాక పారిపోదామని ఉంది, ఎక్కడికైనా పారిపోదామని ఉంది, ఎక్కడికి పారిపోతాను అరుణాచల. నేను ఊరికే అన్నమాట నిజమే అరుణాచలం అరుణాచలం అని ఇలా కొంప ముడుగుతున్నాను అనుకోలేదు నేను. ఇలా దేవుడు దేవుడు అంటే అందరూ అరుణాచలేశ్వరుడు గొప్ప గొప్ప పురాణ శివ పురాణం చెప్పింది, విష్ణు పురాణం చెప్పింది, అన్ని పురాణాలను చెప్తే అదే అరుణాచలం గొప్ప. నేను వచ్చాను, నేను వస్తే నన్ను తినేసావు నువ్వు, నన్ను బాగు చేస్తావు, నేను వస్తే నన్ను తినేసావు నువ్వు. ఒకసారి వడ్డీ వ్యాపారం చేస్తే అసలు పోతుంది. ఒకసారి మనం ఏదో వడ్డీ ముద్దని పేరు, అసలు మనం వడ్డీ వ్యాపారం ఎందుకు చేస్తామని, వడ్డీ కోసం చేస్తాం, వడ్డీ రాకపోయినా పర్లేదు అసలు పోతాం. అరుణాచలేశ్వరుడు నీ వల్లలో పడిపోయాను నేను, నీ వల్లలో పడిపోయినట్టు వల్లలో పడ్డక్కని తెలియలేదు. ఇప్పుడు బయటకు పోదాం అంటే బయటకు పోవడానికి అవకాశం కల్పించడం లేదు. నువ్వు దయనే సముద్రంలో పడ్డాను, నేను దేవుడు దేవుడు అంటే దైవం నుంచి నిన్ను దయగా దేవుడు అంటే నీ దగ్గరికి వచ్చాను. ఏ నేనైతే నాకు ఇష్టము, ఏ తలంపు అయితే నాకు ఇష్టము, ఏ దేహభావన అయితే నాకు ఇష్టము, ఏ దేహాన్ని అయితే నేను సర్వస్వం అనుకుంటున్నాను, ఏ దేహం అయితే నేను ఆత్మను అనుకుంటున్నాను, ఆత్మ దేహాత్మ బుద్ధిని నాకు తెలియకుండా నువ్వు తినేసావు, నాకు తెలియకుండా అది తినేసావయ్యా, నన్ను నాకు కాకుండా చేసేసావు. ఏ నేనైతే నేను 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 అనుకుంటున్నాను, నా నేను నాకు కాకుండా చేసి నేను నేనే నాకు ప్రసాదించే అరుణాచలేశ్వరుడు. ఇదంతా చడీ చెప్పు లేకుండా, పబ్లిసిటీస్ లేకుండా, ఈ అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ఈ సర్జరీ చేసినప్పుడు, ఈ ఆపరేషన్ చేసినప్పుడు ఏమి నొప్పి లేకుండా చేసేసి ఏమి అడగనట్టు వీరికి కొండలాగా మొద్దులాగా నిలబడ్డావు ఏంటి అరుణాచలేశ్వరుడు? నువ్వు మొద్దు, నువ్వు కొండవు. పైకి చూస్తే నువ్వు కొండలా కనిపిస్తున్నావు, మొద్దులాగా కనిపిస్తున్నావు. నేను కొండ కదా నేను వచ్చాను, కొండ కదా నేను వస్తే నాకు ఏ నేనైతే ఇష్టం ఆ నేను తినేసి కూర్చోబెట్టావు, తినేసావు నువ్వు. ఇప్పుడు నా సర్జరీ చేసేటప్పుడు నాకేమైనా బాధ కలిగించావంటే బాధ కలిగించలేదు. నువ్వు చేసే పని అయితే నువ్వు చేసేస్తున్నావు, నాకు తెలియదు, నాకు కూడా తెలియకుండా చేసేస్తున్నావు అరుణాచలేశ్వరుడు. ఎంత దయాసముద్రుడు నువ్వు, ఎంత కరుణాసముద్రుడు, ఎంత ప్రేమ స్వరూపుడు, నాకు కూడా తెలియకుండా చేస్తున్నావంటే పనులన్నీ. అంటే నాకు తెలియాలని కూడా నువ్వు నాకు జ్ఞానం ఇస్తే, నాకు ఇచ్చిన జ్ఞానం నీ ద్వారా నాకు జ్ఞానం వచ్చినట్టు నీ నాకు తెలియాలని కూడా అనుకోకుండా నువ్వు చేసుకుపోతున్నావు. ఏందో అందరూ దేవుడు దేవుడు అనుకుంటే నేను వస్తే నా పంపును చేసావు నువ్వు. రేపు పుస్తకాలు చదువుకుంటే అరుణాచలేశ్వరుడు దేవుడు అన్నారు, ప్రజలు ఏమో అరుణాచలేశ్వరుడు దేవుడు అనుకుంటే నేను వచ్చాను, నేను వస్తే చూడటానికి కొండలాగా కనిపించేది కొండ అనుకున్నాను, చీరే నా పంపును చేసావు, నన్ను నాకు కాకుండా చేసేసావు, నా ఇంట్లో నేను బయటికి లాగేసావు, నీ ఇల్లు నాకు ఇచ్చేసావు, రోడ్డు మీద పెట్టలేదు. అంటే నీకు అసత్యం లోపల, నీ హృదయంలో ఒక సత్యం ఉంది కదా, ఈశ్వరుని హృదయంలో ఉన్నాడు. ఆ ఈశ్వరుని పొందాలనేది గోరెచ్చ నీళ్ళ కింద ఉండకూడదు, ఆ తపన తీవ్రంగా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి. తపన ఎలా ఉండాలి? సిన్సియర్గా ఉండాలి. అది హృదయపూర్వకం. ఎలా అందించుకోండి, మనకి ఏదైనా పని అవ్వాలనుకోండి, ఆ పని అవ్వటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం, అన్ని రకాలుగానే చేస్తాం. ఏదైనా పని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఆ పని అవ్వటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. అలాగే నువ్వు ఆత్మస్థితిని పొందటానికి, చావులేని సత్పదార్థాన్ని పొందటానికి, నీకున్న తెలివిని, నీకున్న ధనాన్ని, నీకున్న గౌరవాన్ని, నీకున్న వివేకాన్ని భగవంతుడు నీకు ఎన్నైతే శక్తులు ఇచ్చాడో అన్ని శక్తులను ఉపయోగించుకుని జ్ఞానాన్ని పొందవయ్యా. నీ దగ్గరికి రావక్కర్లేదు, నేను స్మరిస్తేనే చాలు, ఉంటే మంచిదే, ఒకవేళ ఉండకపోయినా స్మరించినా చాలు. అంటే భగవంతుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, మరి ఏదైనా లోకంలో పని ఉంటే ఆ పని సాధించడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము. అలాగే సత్యాన్వేషణ చేసేటప్పుడు, ఆ సత్య సాక్షాత్కారం కావాలనుకున్నప్పుడు, సత్య సాక్షాత్కారం లేకుండా స్వేచ్ఛ లేదు, శాంతి లేదు, సుఖం లేదు. ఫలానా కాలంలో ఉన్నాం, ఫలానా కాలంలో లేము, ఫలానా ప్రాంతంలో ఉన్నాం, ఫలానా ప్రాంతంలో లేమనుకుంటే ఎన్ని మనస్సు, ఆ మనస్సు చిరిగిపోయినప్పుడు అన్ని కాలాల్లో ఉన్నాం, అన్ని ప్రాంతాల్లో ఉన్నాం, అంతా ఉన్నాం అనే అనుభవం. అది ఉనికి బుడబొక్కల మాటలు కాదు, అవి బుడబొక్కల మాటలు కాదు, చురుక పలుకులు కాదు. అది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్. మనం అన్ని కాలాల్లోనే ఉన్నాం, అన్ని ప్రాంతాల్లోనే ఉన్నాం, అన్ని దేశాలలో ఉన్నాం. జ్ఞానికి ఏ దేశం అనేది మన సొంత మన దేశం అనిపిస్తుంది. వాడి ప్రపంచాన్ని అంతా స్వతంత్రించుకుంటాడు. ఎవరింటికి ఇల్లు మంద అనిపిస్తుంది, అది సత్వగుణంలో ఉన్న వైపు. అయితే నీవు జ్ఞానం పేరు చెప్పి ఏదో సత్యాన్వేషణ చేస్తున్నాయని చెప్పి మీ రోజువారీ చేసుకుని పని మానిపోకండి. పని మానేస్తే జ్ఞానం రాదు, పని మానేస్తే సోమరతనం వస్తుంది. ఈ సుప్రభాతాలు చదివినప్పుడు భగవాన్ ఎవరైనా రాసిన ఆయన భగవాన్ లెగిసి స్నానం చేసి ఆయన పని చేసుకుంటాడంటే, ఓ రమణ మేలుకు, ఓ రమణ మేలుకు ఏంటి, ఆయన పని చేసుకుంటాడంటున్నా, ఆయన పని ఆయన చేసుకుంటాడంటే మేలుకోవాలా. ఆయన మీద ఆయన పద్యాలు బాగా రాసినా ఏంట్రా పద్యాలు ఏంటా వరస, నేను సోంబేరినా, ఆ పద్యాలు ఏంట్రాయా, నేను సోంబేరినా, నువ్వు వచ్చి మేలు కలుపుతాను కదా, నేను నాకు మెరుకు రాదా, నేను సోంబేరినా, ఎవరి కోసం రాశావు కవిస్తారు. ఈ శుక్రవారం అన్ని గుళ్ళో పాడుతూ ఉంటారు, చదవదా 4:30 మొదలెడతారు. మరి దేవుని సాయంత్రం కూడా పడుకోబెడతారు, పవడించావంటారు, సాయంత్రం పడుకోబెట్టేస్తారు దేవుని, మరి పొద్దున్న లేపుతూ ఉంటారు, 4:30 లేపేస్తారండి. లేపితే అక్కడికి వెళ్ళి ఆ దేవుని లేపితే లేపు, నన్ను లేపితే నేను సోంబేరినా. ఈ సంతోషం తడమని ఆ పాటలు రాసుకొచ్చాడు ఆ పిచ్చోడు, అది కవియాడు. అది నిజంగా కవిత్వం బాగా చెప్పగలిగి నేను సంతోషిస్తాడని ఆయన కవిత్వం రాసేస్తే చివరికి చివాట్లు తగిలినాడు. అది కర్మతో కూడినాడు. నువ్వు చేసుకునే పని మానక్కర్లేదు. అంటే ఒక దేహానికి ఒక దేహం ద్వారా పని జరుగుతూ ఉంటుంది. మన దేహం ద్వారా భగవంతుడు మనకు ఏ పని అయితే కేటాయించాడో పని ఇష్టంతో చేసిస్తే వదిలిపోదు. ఇష్టంతో చేసేస్తే పాత వాసన అనేది పోతాయి, కొత్త వాసన రావు. మనం చేసే పని అయిష్టంగా చేయకూడదు. చేసేది ప్రేమగా ఇష్టంగా చేస్తే చేసింది నశిస్తుంది, కొత్తగా కర్మ రాదు. పాత వాసనలు నీపోతాయి, కొత్త వాసనలు రావు. పాత బాకీలు తీరిపోతాయి, కొత్త బాకీలు చేయక్కర్లేదు. అసలు నువ్వు పని స్వార్థం లేకుండా పని చేస్తే భగవాన్ అంటున్నారు, ఆ దేహ వాసన లేకుండా పని చేస్తే, కర్తనే నేను కర్తననే భావన లేకుండా పని చేస్తే, బాగా ధ్యానం చేసేవాడికి ఏ ఫలితం వస్తుందో నీకు అటువంటి ఫలితం వస్తుంది. ఈ పని నేను చేస్తున్నానే తలంపు, ఆ భావన లేకుండా చేస్తే బాగా ధ్యానం చేసేవాడికి ఏ ఫలితం వస్తుందో నీకు కూడా అదే ఫలితం వస్తుంది. అయ్యా సమానమైన ఫలితం వస్తుంది. కాళ్ళు చేయని చేతులు చేస్తే నిన్ను చేయటం లేదు కదా. పని ఎవరు చేస్తారు, చేతులు చేస్తాయి, కాళ్ళు చేస్తాయి. దేహాన్ని పని చేయి, నువ్వు చేయి, నువ్వు ఆత్మ కదా, నీకు పని ఏంటి? ఓ అరుణాచలేశ్వరుడా, నువ్వు పంపించిన దయ వల్ల, నువ్వు పంపించిన అనుగ్రహం వల్ల నేను సుఖించి 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 సోమన్న అయిపోయాను, పని లేకుండా అయిపోయాను. ఎంత సుఖపడిపోయానంటే, ఈ సుఖం ఏది దేహ సుఖం కాదు, ఇంద్రియ సుఖం కాదు, ఆత్మ సుఖం. నువ్వు పంపించిన దయ వల్ల, నువ్వు పంపించిన అనుగ్రహం వల్ల సుఖపడి 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 బాగా మత్తెక్కి, ఆ సుఖం వల్ల వచ్చి మత్తెక్కి పనిపాటు లేకుండా అయిపోయిన అరుణాచలేశ్వరుడు. మనకు ఆ పని ఈ పని అది సాధించాలి, ఇది సాధించాలంటే శవాలు రాకుండా ఎక్కడికి వెళ్తాయి? ఇంకా మనం ఎన్ని శవాలను మొయ్యాలో? సుఖించి సుఖపడిపోయి, సుఖించి నువ్వు పంపించిన దయ వల్ల సుఖించి 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 స్వామన్న అయిపోయిన అరుణాచలు. అంటే చైతానికి పని అంటుంది మిగలలే. ఎందుకు ఈ మాట ఇందాక చలం గారి మాట చెప్పాను. ఎందుకు చెప్పానంటే, ఒకసారి నేను ఉండగా శ్రీశ్రీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది చలం గారికి. ఏమైనా శ్రీశ్రీ గారు సాయంత్రం నిద్రపోయే ముందు కొంచెం సారా పుచ్చుకున్నవారు, అదే కొంచెం సరిపడేదో పుచ్చుకున్నారు. ఇప్పుడు మీకు ఉత్తరం రాస్తున్నాను నేను, సారా పుచ్చుకోకుండా రాయటలే, ముందు సారా పుచ్చుకునే ఉత్తరం రాస్తున్నాను, ముందు సారా తాగక మత్తు వస్తుంది, ఆ మత్తులో మీకు ఉత్తరం రాస్తున్నానని చలం గారికి రాశాడు. చలం గారు ఏమి రాశారంటే మరి తిరిగి ఉత్తరం ఆయన రాయించారు. ఏమి రాశారని మీది సారా తాకటం వల్ల ఏ మత్తు వస్తుందో అరుణాచలేశ్వరుని స్మరించుకోవటం నాకు కూడా ఆ మత్తు వస్తుంది. మీరు ఆ మత్తులో నాకు ఉత్తరాలు రాయండి, ఈ మత్తులో మీకు నేను ఉత్తరాలు రాస్తాను. సారా తాగటం వల్ల మీకు మత్తు వచ్చింది, ఆ మత్తులో మీరు ఉత్తరాలు రాస్తున్నారు. నేను అరుణాచలేశ్వరుని స్మరించగా స్మరించగా నాకు మత్తు వస్తుంది, ఈ నా మత్తులో నేను మీకు ఉత్తరాలు రాస్తున్నాను. మీకు సారా తాగితే మత్తు వస్తుంది, నాకు మత్తు రావడానికి సారా తాగక్కర్లేదు. అరుణాచలేశ్వరుని స్మరించుకుంటే అంటే నాకు మత్తు వస్తుంది, ఈ మత్తులో నీకు నేను రాస్తున్నాను, ఆ మత్తులో మీరు నాకు రాయండి. హరికథలు చెప్పేవాడు సరదాగా చెప్తా ఉంటాడు. సారా తాగే వాళ్ళందరూ సూర్యుడి వరంలో జన్మించారు, సిగరెట్లు కాల్చుకునే వాళ్ళు శివుడి వరంలో జన్మించారు. హరికథ దాసులు చెప్తాంటాడు సరదా, సారా తాగే వాళ్ళందరూ సూర్యుడి వరంలో వాళ్ళు జన్మించారు ఈ భూమి మీద, సూర్య భగవానుడి వరంలో. సిగరెట్లు కాల్చే వాళ్ళందరూ శివుడి వరంలో జన్మించారు. హరికథ దాసులు చెప్తా ఉంటాడు, ఊరికే మనం నిద్ర వస్తా ఉండగా హరికథ చెప్తాను, మనకు నిద్ర వచ్చినప్పుడు మనం ఏదో కొంచెం నవ్వించడం కోసం ఇలా చెప్తారు. అప్పుడు సారా తాగే వాళ్ళందరూ సూర్యుడి యొక్క వరం వల్ల వాళ్ళు జన్మించారు ఈ లోకంలో అని అప్పుడు కొంచెం మళ్ళీ నిద్ర మొచ్చిపోవటానికి ఇటువంటి మాటలు చెప్తా ఉంటారు. హరికథ దాసులు చెప్తారు, ఈ పురాణాల్లో మాటలు కాదు. హరికథ దాసులు కూడా ఎందుకు చెప్తారంటే మనకు నిద్ర వస్తూ ఉంటుంది కదా, నిద్ర లేకుండా చేయటం కోసం ఇటువంటి మాటలు చెప్తారు. అంచేది నువ్వు స్మరణం కాళ్ళు చేతులు పని చేస్తూ ఉంటాయి, పని చేయనాయి. ఈ మనస్సులో ఆ ఈశ్వర స్మరణ, ఆ ఈశ్వర భావన, ఆత్మభావన, ఆ దైవ భావన, ఆ దైవ చింతన విడిచిపెట్టద్దు. అంటే కర్తృత్వం లేనివాడు నిజమైన మంచివాడు. ట్రూలీ గుడ్ అంటారు వాడిని. వాడిని ఏమంటారు? ట్రూలీ గుడ్. ట్రూలీ గుడ్ అంటే ఏంటంటే వాడు పని చేస్తాడు, నేను పని చేస్తున్నా తలంపు వాడుకుండదు, వాడు ట్రూలీ గుడ్. మామూలుగా మంచి పని చేసిన వాళ్ళందరూ మంచివాళ్ళే, నిజమైన మంచివాళ్ళని వేరుగా ఉంటారట వాడు, సెపరేట్ వాడు. మరి పొంగలు వేరు, చక్కెర పొంగలు వేరు. వాళ్ళు చక్కెర పొంగలు ఎవరు? మంచి పనులు చేసి మంచివాళ్ళు అనిపించిన వాడు పొంగలు, ఇంకో చక్కెర పొంగలు ఇంకో వెరైటీ ఉంది. వాళ్ళు ఏంటంటే ట్రూలీ గుడ్ అట వాళ్ళు. అంటే వాళ్ళు ఇంకా తీయగా ఉంటారు, వాళ్ళు పని చేస్తూ ఉంటారు. వాళ్ళు పని చేస్తున్నామనే భావన అసలు వాళ్ళకు ఉండదు. వాళ్ళు వాళ్ళు ఎటువంటి గుడ్డి? నిజమైన మంచివాళ్ళు అని. వీళ్ళు వ్యవహారానికి మంచివాళ్ళు. వాళ్ళు మేము మంచి చేసి మేము మంచివాళ్ళు అనుకున్నాడు, వ్యవహారానికి మంచివాడు కానీ నిజమైన మంచివాళ్ళు. అంటే దేవుడు స్వరూపాన్ని పొందటానికి తగిన మంచివాళ్ళు ఆ ట్రూలీ గుడ్డు. మంచి చేస్తూ ఉంటారు, మంచి చేసేవన తలంపు కూడా వాళ్ళకు ఉండదు. అది భగవాన్ మీ దయ వల్ల మాకు జ్ఞానం కావాలని ఎవరైనా భగవాన్ అడిగితే భగవాన్ అన్నారు, ఏ ఈశ్వరుడి దయ వల్ల నాకు జ్ఞానం వచ్చిందో ఆ ఈశ్వరుడి దయ వల్ల మీకు కూడా జ్ఞానం వస్తున్నాయో నేనేవాడిని మీకు ఇవ్వటానికన్నా అది మంచితనం. ఏ ఈశ్వరుడి దయ వల్ల నాకు జ్ఞానం వచ్చిందో ఆ ఈశ్వరుడి దయ వల్ల మీకు జ్ఞానం వస్తుంది, నేనేవాడిని మీకు ఇవ్వటానికి. అంటే అరుణాచలేశ్వరుని స్మరించగా స్మరించగానే మనస్సు కరిగిపోతుంది, ఆ మనస్సు కరిగిపోతుంది. కానీ మనస్సు కరిగిపోతున్నా మనస్సు పూర్తిగా కరిగిపోయిన తర్వాత కనుక మాకు తెలియదు కరిగిపోయినట్టు. అంచేది నీకు నువ్వు చేస్తున్న సాధన నిజమైతే రమణ మహర్షి గారికి మరణానుభవం కలిగాక స్నేహితులు స్నేహితులగా కనపడేవారు, విరోధులు విరోధుల కింద చుట్టాలు చుట్టాల కింద కనపడేవారు. ఎంచేతే వాడు లోపలికి వెళ్ళిపోయాడు, ఈ మాయ అనే వల్ల నుంచి బయటకు వచ్చేసాడు. చుట్టం కూడా దొంగనానికే, విరోధి కూడా దొంగనానికే, మిత్రుడు కూడా మిథ్యానికే, అమిథ్యానికి పోయింది, ఆ మిథ్య నేను పోయింది. వీడు చుట్టమని, వీడు స్నేహితుడని, వీడు విరోధినా ఆ తలంపులు ఆ తాలూకు తలంపులు ఉండవు. ఏం చేయాలి? సమిష్టి నేను పోయింది, ఆ దేహగతమే నేను పోయింది. దేహాన్ని శ్మశానంలో తీసుకెళ్లి దహనం చేసినప్పుడు దేహం దహించబడుతుంది, కానీ దేహగతమైన నేను దహించబడదు. ఆ దేహగతమైన నేనుకే పునర్జన్మ, దేహానికి కాదు. దేహం మన ఎదురుగుండానే కాలిపోతుంది. ఎక్కడున్నాం మనం? అది నువ్వు చేస్తున్న ధ్యానం నిజమైతే అలా అబద్ధం అబద్ధంగా కాదు. మీరు అబద్ధంగా చేసుకుంటే చేసుకోండి, అది వేరే విషయం. మీరు చేస్తున్న ధ్యానం నిజమైతే, మీరు చేస్తున్న స్మరణ నిజమైతే, మీరు చేసిన సత్యాన్వేషణ, మీ తపన, మీ కాంక్ష, ఆ జిజ్ఞాస, ఆ ముముక్షత్వం అది నిజమైతే, ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ, అది నిజమైతే, ఇక్కడ భగవాన్ చెప్పింది అది నిజమైతే, ఎప్పుడో మీరు శరీరం చనిపోయేది కాదు. మీరు వల్లకాట్లోకి వెళ్ళకముందే, శ్మశానానికి వెళ్ళకముందే వ్యక్తుల పట్ల, సమాజంలో కనిపించే వ్యక్తుల పట్ల, మీ జీవితంలో జరిగే సంఘటనల పట్ల, బాహ్య వస్తువుల పట్ల, బాహ్యంగా జరిగే సంఘటనల పట్ల, బాహ్యమైన వ్యక్తుల పట్ల, బాహ్యమైన వస్తువుల పట్ల మీ ఆలోచన ధోరణే పారిపోతుంది, మీ దృక్పథమే మారిపోతుంది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారనుకోండి, అనుకోండి మాటలు, ఇంత ఆలస్యంగా వచ్చారేంటని మీ అత్తగారు కోపం వస్తుంది అనుకోండి, అనుకోండి. మామూలుగా అయితే మీ అహంకారానికి గాయం తగులుతుంది. మీ అన్వేషణ నిజమైంది అనుకోండి, మీ అత్తగారి మాటలు మీకేమో అనిపించదు, ఎర్రచేమ కుట్టినట్టు కూడా. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, మీ అన్వేషణ నిజమైతే, మీ సాధన నిజమైతే, మీ తపన నిజమైతే, మనుషుల పట్ల, బాహ్యమైన సంఘటనల పట్ల, కష్ట సుఖాల పట్ల, రాని ద్వేషాల పట్ల నీకేమనిపించదు. అప్పుడు కూడా నువ్వు పని చేస్తావు, పని చేస్తావు. ఎంత బాగా చేస్తావు అంటే, స్వార్థపరుడు తన స్వార్థం కోసం ఎలా చేస్తాడో అంతకంటే బాగా చేస్తావు. నువ్వు పని చేస్తావు కానీ పని చేస్తావు, మమకారం లేకుండా చేస్తావు. నీ సాధన నిజమైంది. జ్ఞాని సౌందర్యం కాదు, జ్ఞాని దాకా మీకు, మీ జ్ఞాని దాకా మీరు వెళ్ళక్కర్లేదు. ఆ సత్యాన్వేషణలో మీరున్నా సరిపోతుంది. మీరు సాధకులుగా ఉన్నా మీరు సత్య ఇంక గమ్యానికి వెళ్ళక్కర్లేదు. ఆ సాధకులుగా ఉన్నా మీ అన్వేషణ కనుక నిజమైతే వ్యక్తుల పట్ల, వస్తువుల పట్ల, జనాల పట్ల, అన్ని విషయాల పట్ల, ప్రకృతి పట్ల అన్ని మీకు మీ దృక్పథంలో, మీ చూపులో, మీ దృక్పథంలో, మీ ఆలోచన తీరులో, మీ ఆలోచన క్రమంలో అన్ని మారుతుంది. మనం మన దగ్గర ఉన్న పొరపాటు ఎక్కడుందంటే, జీవితం మనకు చాలా పాఠాలు నేర్పుతూ ఉంటుంది. మనం నేర్చుకోవడం మానేస్తాం. ప్రతి వాడి జీవితం కూడా వాడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉంటాయి, కానీ నేర్చుకోవడం మానేస్తున్నాడు. ఎవడైతే వాడి జీవితం నేర్పే పాఠాలు ఎవడైతే నేర్చుకుంటున్నాడో వాడికి జ్ఞానం కలదు. మనం ఏ పని చేసినా మమకారంతో చేస్తే మన పీకి పట్టుకుంటుంది. మమకారం లేకుండా చేస్తే మన సంఖ్యలు విడిపోతాయి. మమకారంతో చేస్తే బంధింపబడతాం. మమకారం లేకుండా చేస్తే బంధం నుంచి విడుదలపం. ఆ పని మనం విడుదల పొందడానికి సహకరిస్తాం అజ్ఞానంలోంచి. మమకారంతో చేస్తే అజ్ఞానంలో కూరుకుపోతాం. మమకారం లేకుండా చేసే పని అజ్ఞానంలోంచి మనకు బయటకు రావటానికి సహకారం అనిపిస్తుంది. అంచేది ఇప్పుడు నువ్వు పని చేసినా పని చేయకపోయినా ఆ ధ్యాన సముద్రంలో నీ లోపల నీ మనసులో ధ్యానం జరిగిపోతూ ఉంటుంది, నీ మనసులో స్మరణ జరిగిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా నీ పనులు జరిగిపోతూ ఉంటాయి. పని అయిందని పొంగిపోవటం ఉండదు, పని అవ్వలేదని కుంగిపోవటం ఉండదు. దాని తాలూకు తలంపులు కూడా నీకు రావు. నీకు ఆ తలంపులు కూడా నిన్ను ముట్టుకోవు. అసలు మనం నేర్చుకుంటే జీవితం నేర్పే పాఠాలు చాలా ఉంటాయి. ముగిస్తున్నాం అని చెప్పి భగవాన్ ఏం చెప్తున్నారంటే, సన్యాసం అంటే ఎర్రబట్టలు కట్టడం కాదు, సన్యాసం అంటే ఇల్లు విడిచిపెట్టి పారిపోవటం కాదు, సన్యాసం అంటే పని దొంగలు కాదు, అంటే పని ఎలా తప్పించుకుందామని చూడటం సన్యాసం కాదు. అసత్యమైన నేనుని విడిచిపెట్టడమే సన్యాసం. అసత్యమైన నేనుని విడిచిపెట్టడమే జ్ఞానం. అసత్యమైన నేనుని విడిచిపెట్టడమే తపస్సు. ఇది అసత్యమైన నేనుని విడిచిపెట్టడమే యోగం. అదే బట్టలు మార్చుకోవడం సన్యాసం కాదు, నేనైతే నువ్వు కాదు ఆ నేనులోంచి విడుదల పొందటమే సన్యాసం. అంటే సమిష్టిగా ఒక నేను అందరికీ ఉంది. ఆ నేను యొక్క ఆ నేనుని అంటిపెట్టుకునే దేవుడు ఉన్నాడు, జీవుణ్ణి అంటిపెట్టుకునే దేవుడు ఉన్నాడు. అంటే జీవుడు, ఈ జీవుడు ఎవరని నువ్వు ప్రశ్నించుకుంటూ వాడి మూలంలోకి వెళితే, మనస్సును దాని మూలంలోకి తీసుకు వెళితే, అంటే ప్రథమ తలంపుని ఏ తలంపు అయితే దేహంతో తాదాత్యం పొందుతుందో అదే ప్రథమ తలంపు. ఆ తలంపుని దాని మూలంలోకి నువ్వు తీసుకెళితే దాని మూలంలోనే భగవంతుడు ఉన్నాడు, అప్పుడు ఆ భగవంతుడు నిన్ను విడిచిపెట్టడు, నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. నీకు ఎలా వ్యక్తం అవుతాడు? నారాయణుడు ఎలా వ్యక్తం అవుతాడు? నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. ఆ స్వరూపానికి ఆ స్వరూపం అరూపమే, దానికి రూపం లేదు. ఆ స్వరూపం అరూపమే, దానికి రూపము లేదు. ఇప్పుడు మనకు కూడా మనం ఏదో రూపంతో తాదాత్యం పొందుతున్నాం, కానీ మనం ఎవరూ అరూపమే. ఈ రూపాన్ని ఎందుకు ఉపయోగించకూడదు? అరూపస్థితిని పొందటానికి ఉపయోగం. మా పేరు ఏ గోడ మీద రాస్తారా, మనం కనిపెట్టుకుంటే మనకు రూపబుద్ధి ఎలా పోతుంది? ఆడు ఇచ్చి 5 పైసలు చందా మొత్తం ఇదంతా ఖరాబు చేసేమంటాడు. ఆ దేవుడి పేరు కూడా సుబ్రహ్మణ్య స్వామి పేరు కూడా కనపడకూడదు అంటాడు. ఈ 5 పైసలు చందాకి గోడ నిండా పేరు రాసేయాలి అంటే ఏమిటది? అది ఉరికే ఆ పేరు మీద. ఇంకోటి మనకు పేరు కావాలంటే పేరు రాదు ఎవరికని. ఆ దేహ ప్రారంభం ఉంటే పేరు వస్తుంది, కానీ పేరు కోరుకున్నది ఎవరికి పేరు రాదు. గౌరవం కూడా దేహ ప్రారంభం ఉంటే గౌరవం వస్తుంది, కానీ ఆ ప్రారంభం వాడి గౌరవం ఇచ్చి యోగం అయితే గౌరవం రాదు. ఎందుకు ఆ కింద కూడా రాయం చేసుకుంటారు అందరూ కాళ్ళతో తొక్కడం ఆ పేర్లు. ఈ దేవాలయాల్లో కొంతమంది గోడల మీద కాకుండా కిందే రాయం చేసుకుంటారు హాల్లోని. ఈ భక్తులందరూ ఆ పేర్లు తొక్కుకుంటూ వెళ్ళటం దేవుడు దర్శనానికి. ఇంకొంతమంది 10 పైసలు చందా ఇచ్చి వాళ్ళ ఆవిడ పేరు కూడా రాయమంటాడు. అది ఈ మధ్య 5 రోజుల కింద వచ్చింది సమస్య. ఏమంటే నా పేరు రాయిస్తానంటున్నారు, 10 పైసలు ఇస్తాను, మా ఆవిడ పేరు కూడా రాయాలంటున్నాడు. అది అలాగైతేనే ఇస్తాను, దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని పెద్ద మనుషులు మీరే అంటున్నాడు. మళ్ళీ పేర్ల సెలక్షన్కు కమిటీ, మళ్ళీ దీనికి ఆ కమిటీలో ఒకటి ప్రెసిడెంట్, ఒకటి సెక్రటరీ, ఒకటి మెంబరు, మళ్ళీ దానికోసం పేచీలు. అసలు ఇంకోటి మనకు ఆత్మసుఖం అటు నుంచి ఉండి చదువు సుఖం కూడా లేదు. మనకి ఆత్మసుఖం ఎలాగ లేదు, చదువు సుఖం కూడా లేదు. చదువు అంటే ఏంటి? కొంతమంది ఈ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఏడుస్తూ చదువుతారండి. ఈ పిల్లలు చాలా మంది ఈ పరీక్షలు ఎప్పుడైపోతాయని ఏడుస్తూ చదువు. పరీక్షలు అయిపోయిన వెంటనే సినిమాకి వెళ్ళిపోగామని. కొంతమంది ఇంట్లో వాళ్ళకి తడిసి చదువుకునే వాళ్ళు ఒకళ్ళు. మనం చదువుకుని అభివృద్ధిలోకి రాకపోతే పొట్టలదేమని ఒకడు. మరి మనం చదివి చదువు నిజమైన చదువు అయితే దానివల్ల మనకు సుఖం రావాలి. మనకు శాంతి రావాలి. అరే ఎంతమంది చదువుతున్నారు, చదువు సుఖమే లేదు మనకి. చదువు కూడా అది మనం చదివే చదువు నిజమైతే మనకు సంతోషం రావాలి. మనకు చదువు సుఖం లేదు. పరిస్థితి ఎప్పుడు అయిపోతాయని కనిపెట్టుకోవడం, ఆదివారం ఎప్పుడు వస్తుందని కనిపెట్టుకుంటాం, ఆ మ్యాచింగ్ ఎక్కడికో పోవటానికి. ఆదివారం ఎప్పుడు వస్తుందని కనిపెట్టుకున్నాడు చదువు. అది ఆత్మ సుఖం ఏ బ్రహ్మ బ్రాహ్మణ స్థితి అన్నీ వదిలేని చదువు సుఖం లేదు.
రమణ మహర్షి గారికి ఏమీ లేవు. రమణ మహర్షి గారికి మనకు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి మనం సుఖపడతాడు, ఏమి లేకుండా ఆయన సుఖపడుతున్నాడు. ఇదేంటి, ఇదేం పడతా మనకు అర్థం. మనకి అన్నీ ఉన్నాయి, మనకి అన్నీ ఉన్నాయి, ఆయనకి ఏమి లేదు. ఏమి లేనివాడు ఆయన సుఖపడుతున్నాడు, అన్ని మనం ఏడుస్తూ కూర్చుంటున్నాం. ఇదేంటి గొడవ, మనకి కారు మారికిందండి ఈ గొడవ. ఏమీ లేకుండా ఆయన సుఖంగా కూర్చున్నాడు. నిజమే, ఎంత సుఖం. సుఖపడి 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 సుఖి 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 జుర్రుకుని ఆ సుఖాన్ని జుర్రుకుని జురుకుని చురుకుని పని లేనివాడిని అయిపోయినాడు. నాకెలా మనకి అన్నీ ఉండి దుఃఖాన్ని జురుకుంటున్నాం, మనకి అన్నీ ఉండి దుఃఖాన్ని జురుకుంటున్నాం, ఆయనకి ఏమీ లేకుండా సుఖాన్ని జురుకుంటున్నాడు. ఆయన అదృష్టవంతులే, మన అదృష్టవంతులం. మన మనకు అన్నీ ఉన్నాయి, ఇవన్నిటికీ మనం చేసేది పాలేడుతనం. మనకు అన్నీ ఉన్న మాట నిజమే, ఇవన్నిటికీ మనం చేసేది పాలేడుతనం అనే సంగతి మనకు తెలియటం లేదు. పాలేడుతనం ఎవరికి ఇప్పుడు కళ్ళు మూస్తుంది అంటే ఎవడో ఒక్కడే తినేస్తాడు. బతికుండగా పెట్టుకుంటే 10 మందికి పెట్టుకోవచ్చు మనం. ఈ 10 మందికి పెట్టుకోకుండా సగం కూడా ఆడు చచ్చిపోతాడు అనుకుని ఆ డబ్బు అంతా ఎవడో ఒక్కడే తినేస్తాడు. అంటే పరమలోదే గొప్ప దాత అన్నారు. అంటే ఒక్కడే ఇసుకుపోతాడు. ఆయనకి ఏమీ లేకుండా ఆయన సుఖపడుతున్నాడు. అన్నీ ఉండి మనం దుఃఖపడుతున్నాం. అన్నీ ఉండి కూడా మనం ఎందుకు దుఃఖపడుతున్నాం, ఎందుకు సుఖపడటం లేదు? ఈ 2 కారాలు మనకున్నాయి. ఏమున్నాయి? మమకారం ఉంది, అహంకారం ఉంది, ఐనెస్ ఉంది, మైనస్ ఉందండి. అయితే నేను ఉంది, నాది ఉంది. అంచేత తలంపు కర్తృత్వం ఉంది మనకి. దుఃఖం అంతా కర్తృత్వం రూపంలో ఉంది. దుఃఖం అంతా ఏ రూపంలో ఉంది? కర్తృత్వ రూపంలో ఉంది. ఆ కర్తృత్వం నశిస్తే వాడు గృహస్థులైనా సన్యాసి అయినా వాడు నిజమైన సుఖి. కర్తృత్వం నశించకపోతే వాడు ఏ ఆశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, సన్యాసాశ్రమంలో ఉన్నా, ఆయన దుఃఖం వెంట పడుతూ ఉంటాడు. దుఃఖం ఎందులో ఉంది? కర్తృత్వంలో ఉంది. కర్తృత్వం నశించిన వాడు సన్యాసాశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, వాడు సుఖే. కర్తృత్వం లేనివాడు, కర్తృత్వం ఉన్నవాడు ఏ ఆశ్రమం ఉన్నా దుఃఖపడుతూనే ఉంటాడు. తిరిగి జన్మ ఎవరికి వస్తుంది? తిరిగి జన్మ ఎవరికి వస్తుంది? కర్తృత్వానికి జన్మ వస్తుంది. అంటే మన దుఃఖం ఏ రూపంలో ఉంది? కర్తృత్వ రూపంలో ఉన్నది. పునర్జన్మలు ఏ రూపంలో ఉన్నాయి? కర్తృత్వ రూపంలో ఉన్నాయి. అది నశించే వరకు మన దుఃఖం మనకు కూడా నీడ ఎలా వస్తుందో మనకు కూడా దుఃఖం కూడా వెంటాడుతున్నావు. చాలా టైం ముగిస్తున్నాం. అంటే భగవాన్ రెండు మాటలు చెప్తున్నారు. ఓ పశువుని తోలికెళ్ళాలంటే కర్ర పుచ్చుకుని తోలికెళ్ళొచ్చు. ఓ పశువుని తోలికెళ్ళాలనుకోండి కర్ర పుచ్చుకుని తోలుకుంటూ వెళ్ళొచ్చు. రెండో పక్షి అంటే పచ్చగడ్డి కానీ తవ్వు నీళ్లు కానీ ఎదురు చూపించి తోలికి వెళ్ళొచ్చు. ఇప్పుడు పచ్చగడ్డి కానీ మనం తవ్వు నీళ్లు కానీ దూడ చూపిస్తే కూడా వచ్చేస్తాం. అదో పద్ధతి. వెనకాల కర్ర పుచ్చుకుని కొట్టికెళ్ళటం ఒక మార్గం, వెనకాల కర్ర పుచ్చుకుని కొట్టికెళ్ళటం యోగ మార్గం. ఎవరైనా తవ్వు నీళ్లు కానీ పచ్చగడ్డి కానీ చూపించి దూడ తీసుకెళ్ళటం భక్తి మార్గం. ఎలాగైనా దూడ కదులుతూ ఉంటుంది. అలాగ దూడ కదులుతుంది, ఇలాగ దూడ కదులుతుంది. అంటే నీకు ఆ తవ్వు నీళ్ళు చూపిస్తుంటే దూడ వెనకాల దెబ్బలు తగలక్కర్లేదు, కూడా ఆకర్షణ బట్టి వచ్చేస్తుంది. అలాగే ఈశ్వరుడి మీద మనకు ప్రేమ కలిగినప్పుడు, ఆ కాంక్ష, ఆ ఈశ్వరుడి మీద మనకి ఆ తపన కలిగినప్పుడు, ఆ పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు, సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు, గణేశుడు ఒకడు ఉన్నాడు, సర్వంతర్యామి ఒకడు, ఈ పంచభూతాలు, పంచ ఇంద్రియాలు, పంచ విషయాలు లేనప్పుడు ఎవడునైతే ఉన్నాడు, వాడు కూడా ఇప్పుడు ఉన్నాడు, మళ్ళీ అన్ని లైన్ అయిపోయిన మీద కూడా వాడు ఉంటాడు. వాడి మీద మనకు ఆకర్షణ. ఎటువంటి ఆకర్షణ? ఆపుకీలైన. ఎటువంటి ఆకర్షణ? ఆపుకీ. ఎవరో చెప్పటం వల్ల వచ్చే ఆకర్షణ కాదు. ఎవరో చెప్పటం వల్ల వచ్చే మన అవగాహనలోంచి వచ్చే ఆకర్షణ, మన అండర్స్టాండింగ్ లోంచి వచ్చే అట్రాక్షన్. ఇప్పుడు మనకు చదువుకోవాలని బుద్ధి కలిగి చదవటం వేరు, ఇంట్లో ఎవరికి భయపడి చదవటం వేరు. ఎవరో చెప్పటం వల్ల రావటం కాదు, మన అవగాహనలోంచి, మన అండర్స్టాండింగ్ లోంచి వచ్చే ఆ కాంక్ష. రమణ మహర్షి గారు అంటారు, ఒక మహాప్రవాహంలో అట్మోస్ట్ స్పీడ్ గా వెళ్ళిపోతాను అనుకోండి వరద, అందులో గడ్డి పరక నేస్తే ఎంత వేగంగా కొట్టిపోతుంది గడ్డి పరక? అంత వేగంగా మధురై నుంచి అరుణాచలం కొట్టుకొచ్చాను. ఇది చూడలేదు, అటు చూడలేదు, దిక్కులు చూడలేదు. ఏ స్టేషన్ వస్తాందో తెలియదు, ఏ స్టేషన్ వెళ్ళిపోతాందో తెలియదు. అరుణాచలం. అప్పుడు అరుణాచల స్టేడే ఎవడైతే నన్ను నిరంతరము స్మరిస్తున్నారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసే బాధ్యత నాదని గీతలో భగవంతుడు చెప్పి స్టేషన్ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అరుణాచలేశ్వరుడే ఒక వద్ద బ్రాహ్మణుడు రూపంలో, ఒక మౌల్వీ రూపంలో, మరి అరుణాచలేశ్వరుడు ముస్లిం రూపంలో, మౌల్వీ రూపంలో వచ్చాడు. భగవాన్ ముస్లింలతో మాట్లాడేటప్పుడు అల్లా అన్నవాడు, హిందువులతో మాట్లాడేటప్పుడు ఈశ్వరుడు అన్నవాడు. ముస్లింల దగ్గర మాట్లాడేటప్పుడు ఏమన్నాడు అంటే అల్లా సంకల్పం అలా ఉందను, హిందువులతో మాట్లాడేటప్పుడు ఈశ్వర సంకల్పం అలా, ఈశ్వరుడు అల్లా ఒకటే రామ్ రహీమ్ ఒకటే ఆయన చెప్పాడు. అప్పుడు తర్వాత దిండుగల్ స్టేషన్ లో దిగమన్నారు. ఆ దిండుగల్ స్టేషన్ లో దింపేసి ఇక్కడ నువ్వు మారి ట్రైన్ కి వెళ్ళి ఎక్కడికో దిండుగోణం వెళ్ళిపోతున్నావు. అరుణాచలేశ్వరుడు ఒక ముస్లిం రూపంలో వచ్చి చెప్పాడు అని. అంటే ఏమి ఎందుకు మీ మాట నేను చెప్తున్నానంటే, అసలు ఒక మహాప్రవాహంలో గడ్డి పొడక ఎంత వేగంగా కొట్టుకుపోతుందో ఏనుగు కాదు, ఒక గడ్డి పొరక ఎంత వేగంగా కొట్టుకుపోతుంది, వేగంగా అరుణాచలం కొట్టు. జన్మాంతర అనుభవం, పూర్వ జన్మ స్మృతి. అందుకే గీతలో భగవంతుడు చెప్తాడు, నువ్వు చేసిన మంచి ఊరికే పోదు, నువ్వు చేసిన మంచి వృధా పోదు, అది వేస్ట్ అవ్వదు, అది వడ్డీతో సహా రెట్టింపుకి రెట్టింపు నీకు ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ నీకు ఫలితం కావాలనుకో, ఆ తపన చూడండి. ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళుతున్నాం అనుకోండి, అక్కడ మన స్టేషన్కి వచ్చి ఎవరు రిసీవ్ చేసుకుంటారో, అక్కడ బంధువులు ఎవరున్నారు, స్నేహితులు ఎవరున్నారు, స్టేషన్కి ఎవరిని రమ్మందాం, అది ఏంటి కార్లు వెళదామా, అది సిటీ బస్సులు వెళదామా, ఎన్ని వంద ప్రయాణాలు. అరుణాచలేశ్వరుడు రమణ మహర్షి గారు అరుణాచలం భూమి మీద, ఆ పుణ్య భూమి మీద, ఆ పావన భూమి మీద, ఆ తప భూమి మీద అడుగు పెట్టాడు. 1896 సెప్టెంబర్ 4వ తేదీ అడుగు పెట్టాడు. అక్కడ చుట్టం లేడు, ఒక స్నేహితులు లేడు, నాని పలకరించేవాడు లేడు, ఎండలో ఉంటే నీడలోకి వచ్చే కూర్చోమని అనేవాడు లేడు. సర్వస్వం 100 రూపాయలు అరుణాచలేశ్వరమే ఆధారపడి వచ్చి ఆ భూమి మీద అడుగుపెట్టి పోని పెద్దవాడా, జీవితంలో ఏమైనా అనుభవంగా 16 సంవత్సరాలు బాలుడు, 16వ సంవత్సరంలో వయసులో వచ్చేసాడు. నానేవాడు లేడు, కష్టకాలు చూసేవాడు లేడు. కంప్లీట్ సర్రెండర్ టు ది విల్ ఆఫ్ అరుణాచలేశ్వర. అందుకే రమణ మహర్షి గారు చిన్నప్పుడు చదువుకున్న స్నేహితులు ఎవడైనా వస్తే ఆ చిన్ననాటి సంఘటనలు ఆయనకి జ్ఞాపకం చేస్తే, మీరు ఎదుగున్న వెంకట్రామన్ ఇక్కడ లేడు, వాడు చనిపోయాడు. మీరు ఎదుగున్న వెంకట్రామన్ ఇక్కడ లేడు, వాడు చనిపోయాడు. ఇక్కడ ఉన్నవాడు ఎవడో నీకు తెలియదు, నేను చెప్పినా నీకు అర్థం కాదు. ఎంచదంటే అహంకారానికి అద్దెలు ఉంటాయి, అహంకారానికి పరిమితులు ఉంటాయి. ఎప్పుడైతే అహంకారాన్ని పగలగొట్టుకుని ఆత్మ సాక్షాత్కారం పొందామో అప్పుడు ఆ హద్దులు లేవు, ఆ పరిమితులు లేవు, అది ఆనంద సాగరం. ఆ స్థితిని నేను మీకు చెప్పినా అర్థం కాదు, మీకు తెలిసిన వెంకట్రామన్ చనిపోయాడు, ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియదు. ఒకవేళ ఇక్కడ ఉన్నవాడు గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేసిన మీకు అర్థం కాదు. మీకు తెలిసిన వాడు లేడు ఇక్కడ, మీకు తెలిసిన వాడు లేడు, ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియదు. మీకు తెలిసిన జీవుడు ఇక్కడ లేడు, మీకు తెలిసిన మనస్సు ఇక్కడ లేదు, మీతో చదువుకున్నవాడు ఇక్కడ లేడు, ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియదు. నువ్వు పైకి చూస్తే మొద్దిలాగా కనిపిస్తాను, రాళ్ళగొట్టలాగా కనిపిస్తాను, పైగా ఏం అమాయకత్వంగా పడి ఉన్నావాళ్ళ, ఎవరు చూసినా కొండ కొండ అనుకుంటున్నావు, నువ్వు కొంపలు ముంచుతావని తెలియటం కాదు. మాంగారు తగిన అల్లుడు దొరికావు నువ్వు, మాంగారు తగిన అల్లుడే అన్నాడు ఒకసారి. మాంగారు హిమాలయ పర్వతం, హిమవంతుడు కుమార్తె పార్వతి, ఆ పార్వతి భర్త శివుడు, ఆడుకొండ నివ్వుకొండ మాంగారు తగ్గోడే దొరికావు నువ్వు అన్నాడు. మాంగారు తగ్గ అల్లుడే దొరికాడు, ఇడుకొండ వాడికొండ హిమవంతుడి కుమార్తె ఎవరు, పార్వతి. పార్వతి ఎవరిని పెళ్లి చేసుకుంది, శివుని పెళ్లి చేసుకుంది. అంతేప్పుడు ఈ అరుణాచలేశ్వరుని పార్వతి పెళ్లి చేసుకున్నాక వాడు చాలా సంతోషం వచ్చేసింది, అట్లా నా జాతి వాడు దొరికాడు మా అమ్మాయికని, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కాదని చాలా సంతోషించాడు, అట్లా నా జాతి వాడే మా అమ్మాయికి దొరికాడు, ఆడికొండ ఈడుకొండ. పైకేమి చూసి కొండలాగే అమ్మాయికి ఇలా కనిపిస్తున్నావు, ఏమి తెలియనట్టు కనిపిస్తున్నావు, చేసే పని చేసేస్తున్నావు. పైకేమి చేసే పని మాంటున్నావు అంటే పని మాంటున్నది, చేసే పని నువ్వు చేసేస్తున్నావు. ఆ పని నువ్వు చేసే పని నాకు తెలియాలని కూడా నువ్వు అనుకోవటం లేదు. నీకు పబ్లిసిటీ అక్కర్లేదు, అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, టామ్ అక్కర్లేదు, సైలెంట్గా చేసుకుపోతున్నావు. అయితే నీ పని పూర్తి అయిపోయిందని అనుకో. ఎవడో ఒక రమణ మహర్షికి మనం జ్ఞానం ఇచ్చాం, ఎవడో ఒక రమణ మహర్షిని మనం మాయలోంచి బయటకు తీసుకొచ్చేసాం, ఎవడైతే మాయని ఈ సంసారంలోంచి మాయ చక్రంలోంచి బయటకు తీసుకొచ్చేసాం. అరుణాచలేశ్వరుడు నీ దయ ఎటువంటిదంటే, నేను సంసారంలో పడ్డాక నువ్వు నన్ను రక్షించలేదు, సంసారంలో పడకముందే రక్షించలేదు. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి, నేను సంసారంలో పడ్డాక నువ్వు వచ్చి నన్ను రక్షించలేదు, సంసారం నేను పడకముందే వచ్చి రక్షించేసావు, నేను మాయలో పడకముందు వచ్చి మాయలో పడ్డాక నన్ను వచ్చి రక్షించలేదు, నువ్వు నన్ను మాయలో పడకముందే వచ్చి రక్షించేసావు. అంచేది నీకేం చెప్తున్నానంటే, నీ పని అప్పుడే పూర్తి అయిపోడు, వీడు ఉంటాడు పోతాడు, ఈ రమణ మహర్షి ఎలా వచ్చాడు అలాగే పోతాడు, నువ్వు మటుకు చిరకాలం. సరేసరి ఇంట్లో ఉపయోగపడే వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఏమంటే ఇంటినంతా పోషించున్నాడండి, ఆయన చచ్చిపోయాడు నేను చచ్చిపోతే బాగుండు అంటారు కొంత. ఇప్పుడు ఇంట్లో ఉపయోగపడే ఇంట్లో 10 మంది ఉమ్మడి కుటుంబం అనుకోండి, సమిష్టి కుటుంబం అనుకోండి, అందులో ఇంటికి ఉపయోగపడేవాడు చచ్చిపోయాడు అనుకోండి, ఇంట్లో వాడు వెనకాలని అనుకుంటారు నేను చచ్చిపోయినా బాగుండండి, వాడు ఇంటిని పోషించేవాడు చచ్చిపోయాడండి, మేము చచ్చిపోయినా బాగుండండి, మాకు పని అయిపోవట్లేదు కష్టపడి కూడా చచ్చిపోయాడు అంటూ ఉంటారు. అలాగే రమణ మహర్షి గారు ఏమంటున్నారంటే, నేను ఉండటం లేకపోవటం కాదు జ్ఞానాన్ని ఇచ్చేవాడు నువ్వు, నువ్వు ఎప్పుడూ చిరకాలం ఉండాలి. చిరకాలం ఉండి ఎవడో రమణ మహర్షికి జ్ఞానం ఇచ్చావు నీ పని అయిపోయింది అనుకోకు, నా బోతి వాళ్ళకి ఇంకా కోట్లాది మందికి జ్ఞానం అనేది నువ్వు మటుకు చిరకాలం ఉండాలి, నువ్వు మటుకు శాశ్వతంగా ఉండాలి, నువ్వు మటుకి ఈ జీవకోటిని అంతా కూడా నీలో ఐక్యం అయ్యే వరకు నువ్వు అలా ఉండవలసిందే అరుణాచలేశ్వరుడా. ఆ విషయాలు నేను భావం చూడ. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే, మన పొలంలో వర్షం కురిస్తే బాగుండి, పక్కోడు పొలంలో వర్షం కురవకూడదు అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎలా తయారామంటే, మా చేతిలో వర్షం కురిస్తే సరిపోతుంది, మా పక్కోడు చేతిలో వర్షం కురవపోయినా పర్లేదు, మా ఇంటి మీద మటుకు వర్షం కురిస్తే పర్లేదు, పక్క ఇంటి మీద వర్షం కురవపోయినా. ఇక్కడ అంటున్నాడు నువ్వు మటుకు చిరకాలంగా ఉండాలి, నువ్వు మటుకి శాశ్వతంగా ఉండాలి. నీలోంచి ఎంత జీవకోటి బయటకు వచ్చిందో ఏమైంది అందాలో చూడండి, కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి, చెవులు ఉన్న వాళ్ళందరూ కానీ, నీలోంచి ఎంత జీవకోటి అయితే బయటకు వచ్చిందో ఆ జీవకోటి అంతా నీలో ఐక్యమయ్యే వరకు నువ్వు అలా ఉండవలసింది ఆయన ఆచరిస్తాడు. ఇంకేం చెప్పమంటారు చెప్పండి. అన్లిమిటెడ్ లవ్, అన్లిమిటెడ్ కంపాషన్, అన్లిమిటెడ్ గ్రేస్, అద్దులు లేని ప్రేమ, అద్దులు లేని శాంతి, అద్దులు లేని సాగరం. నీలోంచి ఎంత జీవకోటి బయటకు వచ్చిందో ఆ జీవకోటి ఒక్క జీవుడు కూడా మిగలకుండా మొత్తం జీవకోటి అంతా నీలో ఐక్యమయ్యే వరకు నువ్వు అలా ఉండవలసింది ఆయన ఆచరిస్తాడు. ఈ రమణ మహర్షులు అంటే వాళ్ళు వస్తూ ఉంటారు పోతా ఉంటారు, నువ్వు మటుకు అలా చిరకాలం ఉండాలి, నువ్వు మటుకి చిరకాలం ఉండాలి. జీవకోటిని అనుగ్రహించి జీవకోటిని ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపించి వాళ్ళు అనుగ్రహిస్తూ వాళ్ళు నీలో కలుపుకునే వరకు నువ్వు అలా ఉండవలసింది. అక్కడ మత భేదం లేదు, కుల భేదం లేదు, ప్రాంతి తెలంగాణ ఆంధ్ర భేదం, తెలంగాణ భేదం, ఈ దొంగనేనికండి, అది దొంగనేని పదవుల కోసం తెలంగాణ, ఈ పదవుల కోసం తెలంగాణ కావచ్చు, తెలంగాణ ఎవరికి కావాలి? కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఒక ప్రాంతంతో సంబంధం లేదు, మొత్తం జీవకోటి ఎక్కడ ఉన్నారు? ఓ అరుణాచలేశ్వరుడే, నీ గురించి నేను చెబితే నీకు ఇష్టం ఉండదు, కానీ ఒక మాట చెప్పమంటావా? నీ గురించి నేను చెబితే అంటే నీకు అక్కడ ఇష్టం ఉండదు, సుఖరామం ఇష్టం ఉండదు, నీకు ఇష్టం ఉండదు, నేను చెప్పకుండా ఉండలేము, నీకు చూస్తే ఇష్టం ఉండదని నాకు తెలుసు, నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు ఎత్తివాడో తెలుసా? ఎవడు ఎంత పుణ్యం చేసి ఎన్ని గొప్ప లోకాలకు వెళ్ళినా మళ్ళీ ఈ భూమి మీదకి రావలసిందే శివుడికి, తిరిగి శవాన్ని మోయవలసింది. ఒక్క నీ స్థితి, ఒక ఈశ్వర స్థితి, అరుణాచలేశ్వరుని పొందే వరకు వాడు జన్మిస్తూ జన్మ మరణ ప్రవాహంలో వెళ్ళవలసింది. నువ్వు ఎటువంటి వాడంటే నీ స్థితిని పొందాక వాడికి పునర్జన్మ లేదు, అచ్చిదయ్యా ఈశ్వర స్థితి. మిగతా వాళ్ళందరూ ఎన్ని గొప్ప పుణ్యాలు చేసి ఎన్ని గొప్ప లోకాలకు వెళ్ళినా, బ్రహ్మలోకాలకు వెళ్ళినా, ఇంకా గొప్ప లోకాలకు వెళ్ళినా, మళ్ళీ వాడు శవం ఈ భూమి మీద పుట్టవలసిందే. ఒక్క నీ స్థితిని పొందిన వాడు మాత్రమే పునర్జన్మ లేదు, అతిథివయ్యా. ఇటువంటి మాటలు నీ గురించి చెప్పటం నీకు ఇష్టం ఉండదు, నీకు ఇష్టం లేకపోతే నేను చెబుతున్నాను, నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను, కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు అని ఆచరిస్తూ. నేను పొందే వరకు పుట్టిన వాడు గెచ్చటం తప్పదు, గెచ్చిన వాడు పుట్టడం తప్పదు. ఎంత గొప్ప లోకానికి వెళ్ళినా, ఎంత అధికారం సంపాదించినా, ఎంత ఉన్నత పదవులు, చివరికి బ్రహ్మ పదవు, బ్రహ్మదేవుడు పదవి పొందిన వాడు జన్మించవలసింది. అది పదవులు అయ్యా, అది స్థితి కాదు, అది జ్ఞానం కాదు, అనే పదవరు పదవి వచ్చిన రోజునే పోతుంది. ఉడికే కాలం ఒకడు మంత్రి అయ్యాడు అనుకోండి, వాడు సంవత్సరానికి రెండు సంవత్సరాలు ఒక పద, అంటే ఈశ్వరుడు ఆజ్ఞాయించింది ఆ మంత్రి పదవి వచ్చిన రోజునే మరి ఎప్పుడు పోవాలో నిర్ణయింపబడి వస్తుంది. ఈ శరీరం ఎప్పుడు పుట్టిందో అప్పుడు ఏ రోజున చచ్చిపోవాలో నిర్ణయింపబడి వస్తుంది. ఈ మధ్యన కూడా నాకు కొంచెం సంతోషం వచ్చింది, ఎవడు ఇంగ్లీష్ పేపర్ తీసుకొచ్చి నాకు ఎవడో చూపించారు హైదరాబాద్ చేయొచ్చు. ఆ ఇంగ్లీష్ పేపర్ వాడు ఏమని రాశాడంటే, ఆడు ఎవడో నాకు తెలియదు, నేను ఎవరినో ఆడికి తెలియదు, వాడు ఏం చేశాడు ఏమని రాశాడంటే, రమణ మహర్షి గారి సమిష్టి కుటుంబంలో అరుణాచలేశ్వరుడు సమిష్టి కుటుంబంలో నాన్నగారు కూడా ఉన్నారని రాశారు. వాడు ఎవడో నాకు తెలియదు, నేను ఏమన్నాడు, నాన్నగారు కూడా అరుణాచలేశ్వరుడు కుటుంబానికి సమ పూంజాజీ అని లక్నోలో ఒక ఉండేవాడు, ఆయన చనిపోయాడు, అరుణాచలేశ్వర కుటుంబంలో నాన్నగారు బతుకున్నారని రాసి, అప్పుడు మా అహంకారానికి కొంచెం మేత వచ్చింది, మా అహంకారం సంతోషించింది, అంటే మా అహంకారం కొంచెం తవ్వు నీళ్ళు తాగింది ఆ మాటలో. ఒక్క నీ స్థితిని తప్పించి ఎన్ని గొప్ప లోకాలకు వెళ్ళిన మరి మళ్ళీ మళ్ళీ శవం కింద రావలసిందే, అడు చావలసిందే, మళ్ళీ పుట్టవలసిందే. కానీ ఇలా చెప్పటం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు, చెప్పకుండా ఉండలేక చెప్తున్నా. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల. మనసు స్మరించు వారల అగము నిర్మూలించు అరుణాచల. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచలం. నువ్వు కొండ రూపంలో ఉన్నావు, రాళ్ల రూపంలో ఉన్నావు, ముద్దు రూపంలో ఉన్నావు, కానీ నువ్వు కరుణా సముద్రం. ఎంతమందికి తెలుసు? తెలుసున్న వాళ్ళు అంటూ ఒకరు ఉన్నారా? ఓ అరుణాచలేశ్వరుడు నీ గురించి తెలుసున్నానని తెలుసున్నాడు. తెలిసినని చెప్పడానికి లేదు, తెలియదని చెప్పడానికి లేదు, తెలిసినని చెప్పడానికి ఎవడు లేడు, తెలియదని చెప్పడానికి ఎవడు లేడు. వాడు పత్తా లేకుండా పోయాడు. నీ గురించి నాకు తెలిసినని చెబుతుంది మనస్సు, నీ గురించి నాకు తెలియదని చెబుతుంది మనస్సు. అదే లేనప్పుడు ఏం చెబుతాం? చెప్పడానికి ఏం మిగిలింది? అందుకే నువ్వు మౌనంగా ఉండమంటున్నావు, చెప్పకుండా చెబుతున్నావు మౌనంగా. నువ్వు కరుణా సముద్రం ఊరికి రాళ్ళ గొట్టరాక ఈ స్థూల నేత్రాలకు ఎలా కనిపిస్తున్నావు? ఈ మాంసం తోడు తయారు చేసిన నేత్రాలకు ఎలా కనిపిస్తున్నావు? రాళ్ళ గొట్టలాగా. నువ్వు దయా సముద్రం, కరుణా సముద్రం సృష్టిలో ఎవరికి తెలుసు? నువ్వు దయా సముద్రం అనుకుని ఎవరికైనా చెబుదామని ప్రయత్నం చేస్తే ఆ మాట చెప్పడం కూడా నీకు ఇష్టం ఉంటాం. నువ్వు దయా సముద్రుడే కానీ కొండ రూపంలో. నువ్వు ఇతరులను అనుగ్రహించగల శక్తి ఉంది నీకు, ఇతరులకు దయ చూపించగల శక్తి ఉంది, వాళ్ళు అనుగ్రహించి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చే శక్తి ఉంది. అయినప్పటికీ బొద్దిలాగా కనిపిస్తున్నావు, కొండలాగా కనిపిస్తున్నావు. నీకు అనుగ్రహించే శక్తి ఉంది, మోక్ష ప్రదాతవు నువ్వు, జ్ఞానగిరివి, శాంతిగిరివి, మోక్షదాతవు నువ్వు, మోక్షాన్ని ఇవ్వగలవు. శాంతి మలై, జ్ఞాన మలై, మోక్షం ఇచ్చే మలై కొండది, మోక్షక అన్న మలై. ఇతరులకి నేను అనుగ్రహించి, ఇతరులను అనుగ్రహించి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చే శక్తి ఉంది కూడా, మొద్దిలాగా కనిపిస్తున్నావు. మీరు వాడిని ముద్దు అనుకోకండి. వారి చైతన్య స్వరూపుడు సరివేస్తుందని చెప్పటం, ఇతరులకు చెబుదామంటే చెప్పడానికి నీకు ఇష్టం ఉంటుండదు. విరూపమైనట్టి కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలుము అరుణాచలం. దైవ మనసు నిన్ను జరిగారాగా నన్ను పూర్ణనాశము నచ్చితి అరుణాచల. ఏం గొప్ప దేపదలు, ఎంత ఆనందం! ఈ ఈ చదువుతా అంటేనే ఎంత సుఖం వస్తా అంటే, ఈ చదువులో ఎంత సుఖం ఉంటే ఇంకా ఆత్మలో ఎంత సుఖం ఉంటుంది? మనకి శాస్త్రం చదువుతా అంటే ఎంత సుఖం వస్తా అంటే, శాస్త్రం ఏ పరమాత్మను తెలుసుకోమని చెప్పింది, ఆ పరమాత్మను తెలుసుకున్నాకంటే ఎంత సుఖం ఉంటుంది? మనకి చదువు సుఖం ఇంకా రావటం లేదు, భోజన సుఖం తెలుస్తుంది, సాపాడు సుఖం తెలుస్తుంది, ఇంకా చదువు సుఖం రాలేదు. గణేశుడు ప్రణవ స్వరూపుడు, ఓంకార స్వరూపుడు. వాడు పట్టు గుర్తు పెట్టుకోండి, వాడు పట్టు పాయసం జీర్ణం చేసుకుంటుంది, ఉండరాలు కూడా జీర్ణం చేసి కుడుగులు తినేస్తాడు, కుడుగులు కూడా జీర్ణం చేసుకోగలడు. అలాగే మనం వాడు మన సుఖాన్ని, మనకి కష్టకాలు వస్తాయి, జయం వస్తుంది అపజయం వస్తుంది, కష్టం వస్తుంది సుఖం వస్తుంది. వినాయకుడు పొట్ట ఏమి అయితే జీర్ణం చేసుకుంటాందో మనం ఈ జయాపజయాలు, కష్ట సుఖాలు, మంచి చెడ్డలు అలా మనం జీర్ణం చేసుకుంటే శాంతిగా ఉండగలం. అదే వినాయకుడి పొట్ట కూడా మన గురువే, ఆయన స్టమక్ కూడా మన గురువే, ఆయన ఏదైనా జీర్ణం చేసుకోగలడు. అంటే కక్కవలసిన పని ఆయనకి లేదు, మనం ఏది జీర్ణం చేసుకోవడం అంటే కక్కు తప్ప మంచినీళ్ళు అరగటం లేదు మనకి, ఇంకా కక్కటమే పని. ఇంకా మంచినీళ్ళు అరగని వాడికి ఇంకా కొండరాము ఉండరాలు ఏమి అడుగుతాయి? ఆ ఉండరాలు దేవుడు తినే ఉండరాలు, ఉండరాలు దేవుడు తినాలి కానీ మనకేం అడుగుతాయి? మంచినీళ్ళు అరగటం లేదు. ప్రతి చిన్న సంఘటన ఇంకా అటు ఇటు తూడిపోతాయి అంటే మనకి ఇంకా ఉండరాలు ఏమి అడుగుతాయి? అంటే జీర్ణం చేసే, జీర్ణం చేసుకునే శక్తి పెంచుకోమని వినాయకుడి పొట్ట మనకు చెప్తారు. కొంతమందికి ఇంట్లో అన్నీ ఉంటాయనుకోండి, శాంతి లేదనుకోండి, మాకు శాంతి లేదు, మాకు శాంతి లేదు, ఏముంటే ఏం సుఖం, మాకు శాంతి లేదు, మాకు శాంతి లేదంటారు. అటువంటి శాంతి దాతే అరుణగిరి. శాంతి శాంతి శాంతి.